गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः यो नित्यमच्युतपदाम्भुज युग्मरुक्मा व्यामोहतस्तदितराणि तृणायमीनि अस्मद्गुरोर्भगवतास्येदयैकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। आनन्दैकरसप्रसारविरसन्मन्दस्मितास्यम् कृपापारेणम् निजभक्तमानसनवाम्भोजातवानोदयम् कालज्ञानविदग्रणिम् शिवकरम् कालीसमम् सद्गुरुम् ब्रह्मज्ञानमयम् नमामि हनुमत्कालीप्रसादाह्वयम्। युक्ताहार विहाराय विविक्तस्थलवासिने मलयाल यतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। श्रीविष्णुचरणोद्भासीम् हृक्विशेषयसुन्दरम् वन्दे त्वाम् अवधूतेन्द्रम् विश्वगौराङ्गरूपिणम्। नारायणम् नमस्कृत्य नरम् चैव नरोत्तमम् देवीम् सरस्वतीम् व्यासम् ततो जयमुदीरयेत्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः। अमिताक्ष्यानकशाकलन्बुलचिवेदार्धमलच्छायमयी सुमहद्वर्गचतुष्कपुष्पविततिम् शोभी कृष्णार्जुनोत्तमनानागुणकीर्तनाद्यफलमयी द्वैपायनोध्यानजात महाभारत पारिजात ममरन् धात्री सुरा प्रार्थ्यमयी। प्रिय भगवद्बन्धुवुलारा, నిన్నటి రోజున మనం ఉద్యోగపరంలో శ్రీకృష్ణ రాయవారంలో సభలో ప్రవేశించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు అక్కడ చేరినటువంటి సభాసదులతో ఎలా సంభాషిస్తున్నాడనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. దానిలో భాగంగానే ధర్మరాజు అజాతశత్రువని మీకు తెలియదా అని అడిగాడు ధృతరాష్ట్రుల వారిని శ్రీకృష్ణ పరమాత్మ. అజాతశత్రు అనే పదానికి అర్థమేం చెప్పుకున్నావు, శత్రు అనేవాడు పుట్టనేవాడు అని అర్థం. అంటే ధర్మాత్ముడైనటువంటి వారికి లోకంలో శత్రువులు ఎవరు ఉండరేమో అని అంటాడు శ్రీకృష్ణ భగవానుడు. ధర్మమును ఎవరాచరిస్తున్నారో, ధర్మమును ఎవరు పట్టుకోనున్నారో వారందరూ కూడా నారాయణుడికి చాలా ప్రియమైనటువంటి వారు. అలా నారాయణునికి ప్రియమైనటువంటి వారిని అధర్మపరులు ఏమీ చేయలేరనేటువంటి ఒక వాక్యాన్ని కూడా అక్కడ స్పష్టం చేస్తూ అజాతశత్రువని తెలియదా అని అడిగాడు. ధర్మ మార్గ రతుడు కాడని ఎవరైనా చెప్పగలరా? శ్రీకృష్ణ పరమాత్మ అడుగుతున్నాడు. మన గురించి మనం చెప్పుకోవడం కంటే మన పరోక్షంలో మన బంధుమిత్రులు మన గురించి ఏమనుకుంటారో అది మన మీద వారికి ఉన్న నిజమైన అభిప్రాయం అవుతోంది అని మహాత్ములు చెప్పారు. ప్రత్యక్షే గురువస్తుత్యః పరోక్షే మిత్రబాంధవాః కార్యాంతే దాసభృత్యాద్యాః నతు పుత్ర కదాచనాని శాస్త్రవచనం. ప్రత్యక్షే గురువస్తుత్యః, గురువైనటువంటి వారు శిష్యుడి యొక్క పాండిత్యానికి గనక సంతోషపడితే అతడి సమక్షంలోనే పొగడాలి అని శాస్త్రం చెప్పింది. పరోక్షే మిత్రబాంధవాః, మనం లేనప్పుడు మన బంధువులు మన గురించి ఏది మాట్లాడుకుంటారో అది మన మీద వారికున్న నిజమైన అభిప్రాయం అవుతోంది అని చెప్పాడు. కార్యాంతే దాసభృత్యాద్యాహ, పని అయిపోయిన తర్వాత మాత్రమే దాసుల్ని భృత్యుల్ని పొగడాలి అని శాస్త్రం చెప్పింది. నతు పుత్ర కదాచన, కుమారుణ్ణి మాత్రం ఎప్పటికీ పొగడకూడదు అని అదే శాస్త్రం హెచ్చరించింది. కారణం ఏంటంటే తనను తాను తన తండ్రి అయినటువంటి స్థానంలో ఉన్నవాడు తనని పొగిడితే అది ఆ కుమారుడికి చేటుని కలిగింపజేస్తోంది. నేనింత గొప్పవాణ్ణి కదా, నేనింత పండితుణ్ణి కదా, లేకపోతే నేనింత శాస్త్రం తెలిసిన వాణ్ణి కదా, నేనింత వేదం తెలిసిన వాణ్ణి కదా అనేటువంటి ఆ అహం అనేది చొరబడడానికి కారణం తండ్రి పొగడమే. కుమారుడు బాగుకోరే ఏ తండ్రి అయినా సరే అతడి సమక్షంలో అతడిని పొగడకూడదు అని శాస్త్రకారులు నిర్ణయించి చెప్పారు. ధృతరాష్ట్రుడు ఇదే పని చేసి దుర్యోధనుడి నాశనానికి కారణమయ్యాడేమో అనిపిస్తోంది మనకి. నత పుత్ర కదాచన అని శాస్త్రం ఏది చెప్పిందో, కాని ఆ పుత్రుని పదే పదే పొగడడం, మాడి మాడిగి తను తీసుకునేటువంటి సలహాల వెనుక తన పుత్రుడి హస్తాన్ని కూడా ఆశించడం అనేది ధృతరాష్ట్రుడిలో ఉన్న దౌర్బల్యమేమో అనిపిస్తూ ఉంటుంది వ్యాసభారతంలో. అందుకనే ధర్మరాజు ధర్మపరుడు కాదని మీరు ఎవరైనా చెప్పగలరా? శ్రీకృష్ణ పరమాత్మ ప్రశ్నించాడు. ఎవరిని ప్రశ్నించాడు? ధర్మరాజుకు శత్రువులుగా ఎవరున్నారో వారిని ప్రశ్నించారు. దుర్యోధనాదుల్ని ప్రశ్నించారు, దుశ్శాసనుణ్ణి ప్రశ్నించాడు, కర్ణుణ్ణి ప్రశ్నించాడు. సభలో ఎంతమంది విఘ్నులున్నారో, పెద్దలున్నారో, పండితులున్నారో, శాస్త్రవేత్తలున్నారో, ధర్మాత్ములున్నారో, బుద్ధిమంతులున్నారో, న్యాయ నిర్ణేతలున్నారో, బ్రాహ్మణులున్నారో, అంతమంది సభాభవనాన్ని వేరెత్తి ప్రశ్నించాడు శ్రీకృష్ణ పరమాత్మ. వీళ్ళందరూ కూడా ఎవ్వరూ ధర్మరాజు యొక్క దోషాన్ని చెప్పలేకపోయారు. అంటే అర్థమేమిటి? ధర్మరాజు ధర్మపరుడని సభంతా అంగీకరిస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ వేసినటువంటి ప్రశ్నతో సభలో నిశ్శబ్దం ఆవరించింది. వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నాడు, మరి అటువంటి ధర్మరాజాదుల్ని నీ బిడ్డలు సత్యమార్గానికి చాలా దూరంగా తీసుకెళ్లారు. అలా తీసుకువెళ్లడంలో నీ హస్తం కూడా ఉన్నదనేటువంటి ధ్వనిని వినిపించాడు నారాయణుడు. వారిని కట్టడి చేయాలి నీవు. అలాగే ధర్మమే పరమావధిగా భావించి జీవించేటువంటి పాండవుల్ని దగ్గరకు చేర్చుకోవాలి. ఇది నీకు తక్షణ కర్తవ్యం కావాలి అని అంటున్నాడు శ్రీకృష్ణుడు. దుర్యోధనాదులు ధర్మ మార్గంలో లేరని ఎటువంటి సందేహం లేకుండా సభాభవనంలో చెప్పాడు నారాయణమూర్తి. కురుపాండవులలో జ్యేష్ఠుడు ధర్మరాజు, ధృతరాష్ట్రుని తరువాత పెద్దవాడు ధర్మరాజు. ధృతరాష్ట్రుడు ధర్మరాజు మాట వినాలే కాని దుర్యోధనుడు చెప్పినట్లు ఆడకూడదు అని వాసుదేవుడి ఉద్దేశం. పోనీ ధర్మదృష్టితో అలా ప్రవర్తించాడనడానికి కూడా లేదు, ఎందుకంటే ధర్మరాజు చెప్పేవి చేసేవి ధర్మయుతంగా ఉన్నాయి అని సభాసదులందరూ ఒప్పుకున్నారు. దుర్యోధనుడు అనుసరించేవి ధర్మబద్ధంగా లేవని, అధర్మంగా అన్యాయంగా ఉంటాయని అందరికీ తెలుసు. ధర్మపదంలో వీక్షించిన కులగౌరవాన్ని సాంప్రదాయాన్ని బట్టి చూసిన ధృతరాష్ట్రుడు ధర్మరాజు సలహాను పాటించాలే గాని దుర్యోధనుణ్ణి అనుసరించకూడదు అని చెప్తున్నాడు నారాయణుడు. దుర్యోధనుడు దుష్ట స్వభావం కలిగినవాడు అని తానే ఒకవైపున చెప్తూ, మరోవైపు దుర్యోధనుడు చెప్పినట్లే ప్రవర్తించడం ధృతరాష్ట్రుని యొక్క కుటిలనీతికి అద్దం పడుతుందనేటువంటి ఒక విషయాన్ని కూడా సభాభవనంలో హెచ్చరిక చేశాడు. దుర్యోధనుడికి రాజ్యార్హత ఉందా? ఇది ఒక ప్రశ్న. మరి అతని ప్రాధాన్యం ఏమిటి? ఇది రెండవ ప్రశ్న. ధృతరాష్ట్రునికి బిడ్డ కావడమే దుర్యోధనుడికి సంపాదించుకున్న రాజ్యార్హత అయితే మరి ధృతరాష్ట్రుడికి రాజ్యార్హత ఉన్నదా అనే ప్రశ్న ముందు వస్తోంది. చాలా మంది అనుకుంటారు, ఏమండి పాండవులు ఇరువురు, పాండురాజును ధృతరాష్ట్రుడు ఒకే తల్లికి పుట్టినటువంటి వారు, అంటే ఒకే తండ్రి కిన్ను ఇద్దరు తల్లులకి పుట్టినవారు, వ్యాస భగవానుడి యొక్క దివ్యానుగ్రహంతో అంబికకు అంబాలికకు పుట్టినటువంటి వారు. అంబికేయుడేమో ధృతరాష్ట్రుడు, అంబాలికకు పుట్టినవాడు పాండురాజు. మరి ఒకే తల్లికి, అంటే ఒకే తండ్రి ఇరువురు తల్లులకి పుట్టిన వాళ్ళు అన్నదమ్ములు అవుతారు కదా, అలా చూసుకున్నా సగభాగం రాజ్యం ధృతరాష్ట్రుడికి వస్తోంది కదా, మరి ధృతరాష్ట్రుడికి రాజ్యార్హత లేదని ఎలా అంటారు మీరు అని ప్రశ్నించవచ్చు. చూడండి, ఇది కుటుంబ వ్యవహారం కాదు, ఒక రాజ్యానికి సంబంధించినటువంటి వ్యవహారం. కుటుంబ వ్యవహారం అయితే దానిలో ఒక నలుగురు పెద్దవాళ్లు, ఆ తరువాత ఏదో ఒక 10 మంది సభ్యులు కలిగినటువంటి సమాజం, ఆ 10 మంది సభ్యులతో కూడుకున్నదే కుటుంబం అనిపించుకుంటోంది. కానీ రాజ్యం అనేటప్పటికీ కొన్ని 1000 మందితో కూడుకున్నటువంటి సమస్య అది. తన ఇంటి సమస్య కాదది, తనొక్కడు పరిష్కరించుకోవడానికి. అది సమాజానికినూ రాజ్యానికి సంబంధించిన సమస్య. ఎవరైనా రాదు హఠాత్తుగా యుద్ధానికి వస్తే యుద్ధంలో పాల్గొనడానికి అంధత్వం అనేది ఆయనకు అడ్డుగోడగా నిలిచింది ధృతరాష్ట్ర మహారాజుకి. పాండురాజు తనకి ఒళ్ళంతా తెల్లగా ఉండేటువంటి లక్షణం కలిగిన వాడైనప్పటికీ అస్త్రశస్త్ర విద్యల్లో ఆరితేరినవాడు కావడం చేత యుద్ధరంగంలో ప్రవేశించగలడు, ఎదురు వచ్చిన రాజును దురుమాడగలడు, రాజ్యాన్ని విస్తరింపచేయగలడు. అంటే తనకుండేటువంటి అంధత్వం కారణంగా, ధృతరాష్ట్రుడికున్న నిస్సహాయత కారణంగా పాండురాజే రాజవుతాడే తప్ప ధృతరాష్ట్రుడు ఎప్పటికీ రాజు కాలేడు. ఇది ధర్మ నిర్ణయం. ఆ తరువాత పెద్దవాడు కదండి, మరి ధృతరాష్ట్రుడికి రాజ్యార్హత ఉండద్దా అని మీరు అడిగితే అది రాజ్య సమస్య కాబట్టి. చాలాసార్లు చూడండి, మీరు రామాయణాల్లోనూ భారతాల్లోనూ కూడా కొన్ని విషయాలు స్పష్టం చేశారు. పెద్దవాడు అసమర్థుడయ్యున్న క్రమంలో చిన్నవాడికి రాజ్యాన్నిచ్చినటువంటి సంఘటనలు కూడా రామాయణంలో జరిగింది. సగరుడు కుమారుడైనటువంటి అసమంజుడు అనేటువంటి వాడు సరయూ నదిలో ఆ అయోధ్య నగర ప్రజలందరినీ ముంచివేస్తుంటే దశరథ మహా అంటే సగరపుత్రులు ఆ సగరుడు అతడికి రాజ్య బహిష్కరణ శిక్ష విధించి, ఆ తరువాత సుమతి అనేటువంటి ఆవిడికి జన్మించినటువంటి 60,000 మంది సగరపుత్రుల్ని రాజ్యానికి కాపుదలుగా పెడతాడు. అంటే రామాయణం నుంచి మనం తెలుసుకునే నీతి ఏమిటంటే కేవలం పెద్దవాడుగా పుట్టడమే రాజ్యార్హత పొందడానికి అర్హత కాదు. తాను బ్రతుకుతూ 10 మందిని ఎటువంటి బాధ లేకుండా ఇతర రాజుల నుంచి వచ్చేటువంటి ఆపదల నుంచి సంరక్షించగలిగినప్పుడే రాజనే పదానికి అతడు అర్హతను సంపాదించిన వాడు అవుతాడు. అందువల్ల పాండురాజుదే రాజ్యమని నిర్ణయం చేశాడు. మరి ధృతరాష్ట్రుడికే రాజ్యార్హత లేనప్పుడు దుర్యోధనుడికి ఎక్కడి నుంచి వస్తోందని ప్రశ్న వస్తోంది అక్కడ. కాబట్టి ధృతరాష్ట్రుడికి రాజ్యార్హత లేదు, దుర్యోధనుడికి కూడా రాజ్యార్హత లేదు. దుష్ట స్వభావం కలిగినటువంటి వాడిని వదిలేయండి అని అతడు పుట్టిన దగ్గర నుంచి చెవినిళ్లు కట్టుకుని చెప్పిన వాడు విదురుడున్నాడు. గాంధారి కూడా చెప్పింది ఒక సమయంలో, కులనాశనాన్ని కలిగించేటువంటి పుత్రుణ్ణి త్యజించి తద్వారా సమాజానికిన్నో రాజ్యానికి మేలు చేకూర్చండి అని చెప్తోంది ఆవిడ. గాంధారి కూడా దుర్యోధనుడిని వదిలేయడం చాలా యుక్తమైనటువంటి పని అని చెప్పింది ఆవిడ. శరీరంలో ఒక భాగం గనక కొద్దిగా కుళ్ళినట్లు లేకపోతే ఇబ్బందిని కలిగిస్తున్నట్లు అనిపిస్తే ఆ భాగాన్ని ఖండించి మిగిలిన శరీరాన్ని మనం ఎలా రక్షించుకుంటామో, అలాగే మన కులవంశంలో పుట్టినటువంటి వ్రణం లాంటి వాడు దుర్యోధనుడు అతన్ని తొలగించి రాజ్యాన్ని ఎప్పటిలాగే సుభిక్షంగా ఉంచుకుందామని ఆయనతో చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే విన్నాడా? సాక్షాత్ నారాయణుడి ముఖత ప్రవహించేటువంటి వాక్కుల్ని కూడా అర్థం చేసుకోలేకపోయాడు ధృతరాష్ట్రుడు. దుర్యోధనుడికి రాజ్యార్హత ఉన్నదంటే లేదని మొదటి నుంచి సమాధానం వస్తోంది. ఒకవేళ రాజ్యార్హత అంటూ ఉన్నది అంటే పుత్ర వ్యామోహంతో ధృతరాష్ట్రుడు అనుమతిస్తే వచ్చిందే తప్ప అది ధర్మబద్ధమైనది కాదు అని తేల్చాడు. పుత్ర వ్యామోహంతో ధృతరాష్ట్రుడు ఇచ్చిందే తప్ప ధర్మబద్ధమైన రాజ్యం అయితే కాదు. కుటుంబంలో జ్యేష్ఠుడు శ్రేష్ఠుడిగా ఉండాలి, నీ భేదాలకు నా భేదాలకు అతీతుడిగా ఉండాలి. అంటే వీళ్లు నా వాళ్లు వీళ్లు నీ వాళ్లు అనే ద్వంద్వ వైఖరి ఉంటోంది, వాటికి అతీతంగా ఉండాలి. వాస్తవాలను అంగీకరించాలి, వ్యామోహాలకు దూరంగా ఉండాలి, అందరినీ సమానంగా చూడాలి, ధర్మచ్యుతిని అనుమతించకుండా ఉండాలి, శాంతిని కోరే వ్యక్తి ధర్మస్పృహ కలిగిన వాడై ఉండాలి, ధర్మజ్ఞుడై ఉండాలి, ధర్మాచార పరాయణుడై ఉండాలి. పాండవులు ధర్మ మార్గాన్ని అవలంబిస్తున్నారు, కౌరవులు అధర్మ మార్గంలో చరిస్తున్నారు. ధృతరాష్ట్రుడికి కౌరవులు బిడ్డలే, పాండవులు బిడ్డలే. ధృతరాష్ట్రుడికి కౌరవులే ప్రియులు కాని అధర్మపరులైన దుర్యోధనాదులు తన బిడ్డలు తన మాట వినరు. అది అతడికీ తెలుసును. ఎంతగా బాధించినా హింసించినా జ్యేష్ఠుడైనటువంటి ధృతరాష్ట్రుణ్ణి పూజిస్తూనే ఉన్నారు ఎవరండి? పాండవులు. ఎంతగా హింసించినా గాని దుర్యోధనుడు మాకు పెద్ద తండ్రి అని చెప్తాడు ధర్మరాజు. పుత్రవాత్సల్యంతో అధర్మపరులైన దుర్యోధనాదులకు సహకరిస్తూ వారి మార్గంలోనే గ్రుడ్డిగా చరిస్తూ వినాశనాన్ని వరించాలా, లేక ధర్మపరులైన ధర్మరాజాదుల్ని ఆదరించి వివేకంతో శాంతిని సాధించాలా? ఇది ధృతరాష్ట్రుడు నిర్ణయించుకోవలసిన విషయం. ఆ మార్గంలోనే సాగుతోంది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్రసంగం. రాజా, పాండుతనయులు పూర్వానురాగం చెడకుండా నిర్మల హృదయంతో నిన్ను సేవించడానికి సిద్ధంగా ఉన్నారు, అలాగే యుద్ధానికి కూడా సంసిద్ధంగా ఉన్నారు. అయితే నీకు ఏది శ్రేయమో విశాలంగా ఆలోచించి నీవే నిర్ణయించుకోవాలి అని తన ప్రసంగాన్ని ముగించాడు మధుసూదనుడు. సభలోని ప్రభువులందరూ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్రసంగాన్ని వేణోళ్లా ప్రశంసించారు. ఎవ్వరూ నోరు విప్పడానికి సాహసించలేదు. జనమేజయ, భావస్ఫూరకంగా భావోద్వేగంతో నడిచిన వాసుదేవుడి ప్రసంగాన్ని ఆలకించి నిశ్శబ్దంగా సాగర గాంభీర్యంతో శోభిస్తున్న సభలో జమదగ్ని కుమారుడైన పరశురాముడు లేచాడు. దంభోద్భవుడు అనేటువంటి వాడి కథని చెప్పాడు. పూర్వము దంభుడు అనేటువంటి వాడు నీలాగే కండకావరంతో ధైర్యంతో బలపరాక్రమాలని ప్రదర్శించాలనే ఉత్సాహంతో అనేక మంది మీదకి వాడికి వాడుగా యుద్ధానికి వెళ్లేవాడట దంభుడనే పేరు కలిగిన వాడు. ప్రొద్దున లేచిన దగ్గర నుంచి వాడి యొక్క ఆలోచన ఎలా ఉండేదంటే ఎవడి యుద్ధానికి వస్తాడా, లేకపోతే మనమే వెళ్లి ఎవరితో తగాదా పెట్టుకుందామా, అది లేకపోతే వాడికి నిద్ర పట్టేది కాదు. ఇలా కొంతమందిని అతడు ఎదిరించినప్పుడు వాడి బలపరాక్రమాలకు తల వంచిన వాళ్ళున్నారు. అయితే ఒకసారి వాడు కొంతమంది దగ్గరికి వెళ్లి యుద్ధానికి రమ్మని కవ్విస్తాడు, బ్రాహ్మణులు మొదలైనటువంటి వాళ్ల దగ్గరికి వెళ్లి. వాళ్ళందరూ అంటారు, మేము నీతో యుద్ధం చేయడానికి సరిపోం, కానీ నీతో యుద్ధం చేయగలిగిన వారిని మాత్రం చూపిస్తాం. మేము మీతో యుద్ధం చేయం, యుద్ధం చేయగలిగిన వారిని చూపిస్తాం. ఎవరు అంటే నరనారాయణులు బదరికాశ్రమంలో తపస్సు చేసుకుంటున్నారు. దంబా, నీవు గనక వారిని ఓడిస్తే అప్పుడు నీ పరాక్రమానికి విలువ ఉంటుంది, నీ బలానికి విలువ ఉంటుంది అని చెప్పి దంబుడితో అన్నారు. వెంటనే అక్కడికి దంబుడు వెళ్లాడు. తపస్సు చేసుకుంటున్నటువంటి నరనారాయణుని పిలుస్తాడు దంబుడు. యుద్ధానికి రండి అంటాడు. వాళ్ళంటారు, మీకు మాకు ఏ శత్రుత్వం అయ్యా, మేం తపస్సు చేసుకునేవాళ్ళం, మీరు రాజ్యాన్ని అనుభవించేవారు, వీర పరాక్రమంతో నిరంతరం యుద్ధాలు చేయడం ఎందు ఆసక్తి కలిగిన వాళ్ళు, మీకు మాకు యుద్ధం ఎలా పోరుతుంది, ఎలా కుదురుతోంది అని అడిగారు వాళ్ళు. అలా కాదు, లోకంలోకెల్లా శ్రేష్ఠులైన వారు మీరేనట, గెలిస్తే మిమ్మల్ని గెలవాలట, మిమ్మల్ని గెలిచినప్పుడే నిజమైన విజయం అట వారు చెప్పారు, అందుకని ఎదురొచ్చేశాను, మీరు నాతో పోరాడాల్సిందే. వెంటనే నరనారాయణులు ఏం చేశారో తెలిసిన, వాడి వైపుకి ఒక చిన్న గడ్డి పరకను వదిలారు. ఆ గడ్డి పరకని జయించలేకపోయాడు దంభుడు. అలాగా ఆ నరనారాయణుని శరణ వేడితే వాళ్ళు ఆ దంభుడిని కాపాడారయ్యా. కాబట్టి బలపరాక్రమాలే కేవలం శక్తి సామర్థ్యాలకి కొలమానమని అనుకోకండి. తపస్సు చేత, వాక్కు చేత, వారి యొక్క మహిమ చేత గొప్పవారైనటువంటి నరనారాయణులు యొక్క సమక్షంలో బలమనుకున్నటువంటి ఎంతో వీర్యము శౌర్యము కూడా క్రిందైపోయినటువంటి సంఘటన ఒకటి జరిగింది. ఆ దంభుడు ఎలాగైతే తన యొక్క ఆ బలపరాక్రమాలు క్రింద చేసుకుని నారాయణుణ్ణి శరణ వేడిన తరువాత అతడికి బ్రతుకు కలిగిందో, ఆ నరనారాయణులే ప్రస్తుతము కృష్ణార్జునుల స్వరూపంతో ఉన్నారు. దంభుడే ఏం చేయలేకపోయిన నరనారాయణుని నీవక్కడవే ఏదో చేసేస్తానని అనుకోవడం నీ వెర్రితనం దుర్యోధన. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించుకో, దంభుడి కంటే గొప్పవాడేం కాదు నీవు. ఒక్కసారి ఆ నరనారాయణుల యొక్క మహిమని గురించి తెలుసుకో, వాడు ఎంత గొప్పవాడో తెలుసుకో. శరణ వేడితే వాళ్ళు ఇవ్వలేనిది, వాళ్ల కరుణ కలిగితే పొందలేనిది ఏదీ ఉండదు. కాబట్టి ఇప్పటికైనా కృష్ణ పరమాత్మ యొక్క వాక్కులను విను, మనస్సులో అవతరించు, యుద్ధాన్ని దూరం చేసుకో. శాంతికి సమాయత్తమయ్యే హృదయంలాగా చిత్తశాంతిని పొందు, హృదయంలో శాంతిని పెంచుకో అని చెప్పి చెప్పాడు. ఇలా జరిగిన తర్వాత సరే అది కూడా విన్నాడు. పరశురాముడు లేచి చెప్పినటువంటి కథని విన్నాడు. దంభము దర్పమనేవి వినాశ హేతువులని దంభోద్భవుడి యొక్క చరిత్రని వివరించిన తర్వాత కన్వ మహర్షి మొదలైనటువంటి వాళ్లు గర్వము మూర్ఖపు పట్టుదల ఎలా వినాశనాన్ని కలిగిస్తాయో సవిస్తరంగా తెలిపి పాండవులతో సంధి చేసుకోమని హితవు పలికారు. తదలంతే విరోధేనే శమం గచ్చ నృపాత్మజః వాసుదేవేన తీర్థేన కులం రక్షితుమర్హసి. రాజకుమార దుర్యోధన, విరోధం విడిచిపెట్టు, శాంతిని వాంఛించు, వాసుదేవుడనే తీర్థమును ఆశ్రయించి నీ వంశాన్ని రక్షించుకో. కన్వ మహర్షి పలుకులు పలికి మంచి మాటలు పలికిన కన్వుడిపైన కుపితుడైన వంచకుడు దుర్యోధనుడు లేచి నిలబడ్డాడు. ఏనుగు తుండం వంటి తన తొడని తట్టి, చూడండి మాటి మాటికి మహాత్ములు ఎదురైనప్పుడల్లా దుర్యోధనుడు చేసే పని అదే, తొడగొట్టడం, మీసం మెలయడం. ఈ రెండు కూడా మహాత్ముడి దగ్గర వాడు ప్రవర్తించే తీరును బట్టి వాడికి మరణం నిర్ణయింపబడింది. ఏ మాటైతే మనకి ఆ మహర్షులు వారు చెప్పారో, మైత్రేయ మహర్షులు వారు, ఎప్పుడైతే వీడు ఇలా కొట్టుకుంటూ ఇలా వాడు చెప్పిన మాట వినకుండా పెద్దలైనటువంటి వారిని ఎదిరించి నిలబడ్డాడో, అతడు శాంతిని వహించి నరనారాయణుని శరణ వేడితే ఈ శాపం భరించకుండా పోతుందని కదా వారు చెప్పిన మాట. కాని పెద్దల ఎడల వాడు ప్రవర్తించని కూడని తీరులో ప్రవర్తించడమే దుర్యోధనుడి యొక్క నాశనానికి మూలం. చాలా మంది అంటారు దుర్యోధనుడు త్వరలు తెగిపడడానికి భీముడు ప్రతిజ్ఞ కారణమేమో అని. భీముడు ప్రతిజ్ఞ నిమిత్త కారణమే అయినా అసలు కారణం ఏమిటంటే మహాత్ముల దగ్గర మర్యాద పూర్వకంగా ప్రవర్తించకపోవడమే దుర్యోధనుడి యొక్క నాశనానికి కారణం. మాటి మాటికి వాడు తొడని కొట్టుకుంటూ కూర్చో ఉంటాడు. ఏమి ఉరుం గజాకరాకరం తాడయన్, నన్ను పరమేశ్వరుడు ఎలా సృష్టించాడో అలా నడుచుకుంటానన్నాడండి. ఎలా సృష్టించాడండి పరమేశ్వరుడు వీణ్ణి? కలిపురుషుడి అంశతో పుట్టాడు దుర్యోధనుడు. కలిపురుషుడి అంశవాడిలో చొరబడింది కాబట్టి ఎందుకోసం పరమాత్మ సృష్టించాడో అలా నడుచుకుంటాను. ఎదై వేశ్వర సృష్టోస్మి, నా జీవితం ఎలా ఉండాలని దేవుడు నిర్ణయించాడో, యద్భావి వాడు మాట్లాడిన పదం, ఎలా ఉండాలని భావించాడో, నా గతి ఏం కావాలని ఉందో, యాచమే గతి, నా గతి ఎలా కావాలని ఉందో ఆ విధంగా నడుచుకుంటాను. తదా వర్తామి దుర్యోధనుడు చెప్పాడు, నీ వ్యర్థ ప్రలాపం నన్నేం చేస్తుంది, కిం ప్రలాప కరిష్యతి అనే మహాత్ముడైనటువంటి కణ్వ మహర్షిని తిరస్కరించాడు దుష్టుడైన దుర్యోధనుడు. కణ్వుడు ఎవడండి? వీళ్ల వంశానికి మూల పురుషుడైనటువంటి భరతుల వారిని కన్నటువంటి, శకుంతలని పెంచినటువంటి మహాత్ముల వారు. వారు వీరి వంశానికి మూల కారణమైనటువంటి వారికి వారు మాతామహులు. వాళ్ల తల్లికి పెంచినటువంటి వారు, వాళ్ల తల్లిని శకుంతలను పెంచినటువంటి మహాత్ములు. అటువంటి పెద్దవాళ్లు చెప్పినా పెడచెవిని పెట్టేశాడు దుర్యోధనుడు. జనమేజయ, అభిమానంతో గర్వంతో పతనమైన వాళ్లున్నారు. దురభిమానం కారణంగా పూర్వం అనేక మంది పతనమై కష్టాలు అనుభవించారు. మొండి పట్టుదలని విడవక ఇబ్బందులు పడ్డవాళ్లున్నారు. నీవు కూడా పట్టుదలకు పోయి పతనాన్ని కొని తెచ్చుకోకు, పాండవులతో సంధి చేసుకో, అదే నీకు క్షేమం, సంధే పతన నివారణ హేతువని మర్చిపోకు అన్నాడు నారదుడు. అయినా రాతి గుండె కరగలేదు. మహర్షుల యొక్క హితవచనాన్ని ఆలకించిన ధృతరాష్ట్రుడు భీతి చెందాడు. మానవ ప్రయత్నంతో సాధ్యం కానిది దైవకృపతో సాధ్యమవుతుందని ఆంతర్యంలో అవలోకించుకుని తన కుమారుడికి సన్మార్గానికి మరణించమని శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థించాడు. శ్రీకృష్ణుడు తన రాయబార ప్రసంగాన్ని వినిపించిన తరువాత దేవలోకు నుంచి దిగి వచ్చిన మహర్షి మండలంలో పరశురాముడు, కణ్వ మహర్షి, నారద మహర్షి మొదలైన ఋషి పుంగవుల చిత్ర విచిత్రములైనటువంటి బోధ కూడా దుర్యోధనుడికి హితబోధ లేకుండా వాడి చెడు మార్గం నుంచి మరణించలేకపోయింది. కరుడుగట్టిన మనస్తత్వాలు మారడం ఎంత కష్టమో మనం దీన్ని బట్టి ఊహించుకోవచ్చు అంటాడు వ్యాస భగవానుడు. ఎప్పుడైనా ఎవరికైనా మార్పు అనేది బాధాకరమే, కాని ఎవరైనా ఎలాగైనా మార్పును వరిస్తేనే బ్రతుకులో ఓదార్పు లభిస్తోంది. దుర్యోధనుడిలో పరివర్తనను ఆశించి మహర్షులు చేసిన ఈ ప్రసంగాలని వ్యాస భగవానుడు మహాభారతం ఉద్యోగ పర్వంలో, భగవద్ధ్యాన పర్వంలో 28 అధ్యాయాలు కేటాయించాడు. అయితే ఈ బోధలన్నీ వృధాయినట్లేనా? అలా ఎందుకు అనుకోవాలి? మహర్షుల బోధతో కురుసభలో ఎందరో మారి ఉంటారు, వారి జీవితాల్లో పరివర్తన చెంది ఉంటారు. ఆ గాథలని బోధలని విని నాటి నుండి నేటి వరకు ఎందరో తమ గర్వాన్ని, ముండితనాన్ని, దురాభిమానాన్ని త్యజించే ఉంటారు. ఎవరైనా సరే ఈ విధంగా ఆచరించిన వారు, మహాత్ములు చెప్పిన విధంగా ప్రవర్తించిన వారు ధర్మరాజులవుతారు అంటాడు వ్యాస భగవానుడు. వెంటనే ధృతరాష్ట్రుడు అంటున్నాడు, కృష్ణ, నా బిడ్డలు నా మాట వినే స్థితిలో లేరు, నేను స్థిమితాన్ని కోల్పోయాను, పాడుబుద్ధి గల నా కొడుకులు చేసే పనులు నా ఇష్టంతో జరిగేవి కావు, నేను అవి ఇష్టపడను. దుర్యోధనుడు అవివేకి, నా మాటను లక్ష్య పెట్టాడు, కన్నతల్లి మాట కూడా వినడు. భీష్మ విదురాదులు ఎంతో చెప్పి చూశారు, ఫలితం లేకుండా పోయింది. శాస్త్రాల్ని ధిక్కరిస్తూ ఆచారాల్ని సాంప్రదాయాల్ని విస్మరించిన ఈ క్రూరుడు దుర్యోధనుడు. కేశవ, ఎలాగైనా నీవే ఒక దారికి మళ్లించాలి అని బరువుగా పలికాడు ధృతరాష్ట్రుడు. వ్యాసుడు ఏం చెప్తున్నాడంటే, నా పిల్లవాడు నా మాట వినడం లేదు అని తల్లిదండ్రులు చెప్పడమే వాడి నాశనానికి మొదటి మెట్టు అంటాడు వ్యాస భగవానుడు. నా కుమారుడు నా మాట వినడం లేదంటే ఇంకెవరు చెప్తే వింటాడు చెప్పండి? కన్న తండ్రి మాట వినక, కన్న తల్లి మాట వినక ఎదుటివాడు వాడు చెడిపోయేటువంటి మెట్టు ఎక్కడ ఏర్పడింది అంటే తల్లిదండ్రి దగ్గర ఏర్పడింది అని తన నోటితో తానే ఒప్పుకున్నాడు ధృతరాష్ట్రుడు. పైగా నేను అసమర్థుణ్ణి అనే పదాన్ని కూడా ఉపయోగించాడు. కొడుకునే సరి చేయలేనిటువంటి ధృతరాష్ట్రుడు రాజ్య పరిపాలన సక్రమంగా నిర్వర్తించగలడా? ఇది ప్రశ్న. వ్యాసుడు ఎప్పుడైనా ఒకటే ప్రశ్న వేస్తున్నాడు, నీ కుటుంబాన్ని నీవు సరిదిద్దుకోలేనప్పుడు సమాజాన్ని ఏం నడిపిస్తావు? సమాజమంతా ఎన్నో సమాజాలు కలిసినటువంటి దేశాన్ని నడిపిస్తావు. కాబట్టి నా కుమారుడే నా మాట వినడం లేదంటున్నావు, రేపొద్దున సైన్యం నా మాట వినలేదంటావు, ఇంకొద్దిగా ముందుకు పోతే అసలు నా ప్రమేయం లేకుండా ఇవన్నీ జరిగాయంటావు అనడమే కాదు అంటున్నాడు కూడా. నా పిల్లవాడు చేసే ప్రతి పని వాడికి సంబంధించిందే తప్ప ఇందులో నా ప్రమేయం లేదు. క్రియమాణం నమే ప్రియం, తనని తాను మంచివాడిగా చేసుకునేటువంటి ప్రయత్నంలో కొడుకు మీద కూడా దోషాలు ధృతరాష్ట్రుడు చెప్తున్నాడే గాని వాడలా కావడానికి మూల కారణం నేనేనని ఇండైరెక్ట్ గా ఒప్పుకుంటున్నాడనే విషయం వాసుదేవుడికి అర్థమైపోయింది. నారాయణుడికి తెలుస్తోంది నీ కుమారుడు నీ మాట వినడం లేదంటే ఇక అంతకంటే అసమర్థత ఎవరు దాన్ని ప్రకటించగలరు, అది నిండు సభలో అంత ఎంతో మంది అక్కడ ఆసీనులై ఉన్నారు సభలో, అటువంటి వారి ముందర ఆ పదము విప్పాడని. నారాయణుడు ఏమన్నాడండి, ఈ వంశమునకెల్ల నీవు కుదురు. ధృతరాష్ట్రుని ఏమని సంబోధించాడంటే ఈ వంశానికంతటికీ నీవు కుదురు అన్నాడండి. చూడండి, కొండ ఉంటుంది, కొండ నిలబడాలంటే కింద కుదురు సరిగా ఉండాలి, కుదురు సరిగా లేకపోతే కొండ అటైనా దొరుకుతుంది ఇటైనా దొరుకుతుంది. ఈ వంశం అనేటువంటి కుదురు నిలబడాలి అంటే అది నీ చేతుల్లో ఉంది అని నారాయణుడు చెప్పాడు. కృష్ణ పరమాత్మేమో అంతా నీ చేతుల్లో ఉందంటున్నాడు, నా చేతుల్లో ఏం లేదు అంతా నా కొడుకు చేతుల్లో పెట్టేశానని ధృతరాష్ట్రుడు అంటున్నాడు. నా కొడుకు నా మాట వినడం లేదు, నీ మాట వింటాడేమో ప్రయత్నం చేయంటున్నాడు. మరి దుర్యోధనుడు ఏమంటాడు, మా తండ్రి నోరు మూసుకు కూర్చున్నాడు నీకెందుకని అనడా? అలా అంటే మాధవుడికి అది అభిమానాన్ని కలిగింపజేస్తోందా, ద్వేషాన్ని రెచ్చగొట్టేటట్టు చేస్తోందా? ధృతరాష్ట్రుడిలో ఉన్న లోపం ఏమిటంటే తన కొడుకు తన మాట వినేలా చేసుకోకపోవడమే కాకుండా ఇతరుల్ని ప్రేరేపణ చేసి వారి ద్వేషానికి కూడా కొడుకు కారణమయ్యేలా చేశాడు. అందుకనే మహాత్ముల సన్నిధిలో శాపాలు ఎందుకు వచ్చాయండి దుర్యోధనుడికి? ఎలా కూర్చోవాలో తండ్రి చెప్పలేదు, పెద్దలతో ఎలా మాట్లాడాలో చెప్పలేదు, ఋషులు మొదలైనటువంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఎలా సత్కరించాలో చెప్పలేదు. ఇవన్నీ చెప్పుకోకపోవడం వల్ల ఏం జరిగింది? చివరికి అతడి దేహాన్ని అతడే కోల్పోయేటువంటి పరిస్థితి కల్పించుకునేవాడయ్యాడు. కాబట్టి పెద్దలు బుద్ధి చెప్పకపోతే చిన్నవాళ్లైనటువంటి వాళ్ల పతనం ఎలా ఉంటుందో ధృతరాష్ట్రుడి యొక్క పెంపకం ద్వారా వ్యాస భగవానుడు మనకు గుర్తు చేస్తున్నాడు. మర్యాద తెలియని వాడే మట్టిలో కలిసిపోతున్నాడు, మర్యాద తెలిసిన వాడు మాధవుని గుర్తెరగడానికి సిద్ధంగా ఉన్నాడు. అందరూ మట్టిలోకి పోయే వాళ్ళవే కదా, తెలుసుకోకపోతే ఏమిటి అంటే మాధవుని చేరిన వాడు చిర ప్రతిష్టను పొందుతున్నాడు, చిరకాలం వాడి కీర్తి లభిస్తోంది. మాధవుడిని తెలియకుండా మర్యాద తెలియకుండా ప్రవర్తించేవాడేమవుతున్నాడు, అపకీర్తిని మూటగట్టుకుంటున్నాడు. లోకంలో ఇటువంటి లక్షణాలు కలిగిన కొడుకు మాకొద్దు బాబోయ్ అని ప్రతి తల్లిదండ్రి దేవుడిని ప్రార్థించుకునేలా చేయడానికి ఒక నిదర్శనంగా నిలబడుతున్నారు. ఎవరైనా దుర్యోధనుడు లాంటి కొడుకులు కంటారా చెప్పండి? కాళహస్తి శతకంలోనే చెప్పాడు, పుత్రులు పుట్టలేదని ఎందుకయ్యా ఏడుస్తారు, పుట్టకపోవడమే మంచిది అన్నాడు దుర్జటి కవి గారు కాళహస్తీశ్వర శతకంలో. ఎందుకు పుట్టకపోవడం మంచిది? నూరుగురు పుట్టారు ధృతరాష్ట్రుడికి ఏమైనా ఉద్ధరించారా అని అడిగాడు ఆయన. నూరుగురు పుట్టారు ధృతరాష్ట్రుడికి అడిగాడు, అదే ఉపయోగం ఉందా? వంద మంది ఒక్కడ పిండం పెడితేనే పున్నామ నరకం తప్పుద్దా? వంద మంది పిండాలు పెడితే ఎన్ని పున్నామ నరకాలు తప్పాలో ధృతరాష్ట్రుడికి? కానీ వంద మంది ఇక్కడ బ్రతికుండగానే పిండం పెట్టే అవకాశం కూడా లేకుండా చేసుకున్నాడు, నూరుగురిని పుట్టి ఏం సాధించాడయ్యా అన్నాడు. అందువల్ల నీలాంటి పుత్రుడు ఒకడు ఉంటే చాలు, పరమేశ్వరుడు లాంటి పుత్రుడు ఒకడు ఉంటే చాలును, ఆ దుష్టులైనటువంటి వాళ్ళు నూరు మంది ఉండి ప్రయోజనం ఏమిటి అని దుర్జటి మహాకవి గారు ప్రశ్నిస్తారు. కాబట్టి తన కుమారుడు తన మాట వినలేదని చెప్పడానికి ధృతరాష్ట్రుడికి కొద్దిగా సభాభవనంలో మాట్లాడడానికి వెనక ముందు ఆలోచించి మాట్లాడాల్సింది. కానీ ఒక్కొక్కసారి ఆవేశంలో వచ్చే మాటలే మన అనంతర్యాన్ని తెలియజేస్తాయి.
అలాగే ధృతరాష్ట్రుడి ఆంతర్యం ఎలా ఉంటుందంటే ఆవేశంలో బయటపడిపోయాడు. కాదు కాదు, తన కుమారుడికి ఎక్కడ ఆపద కలుగుతుందోననే భయంలో దొరికిపోయాడు నారాయణుడికి. ఆ భయంలో నారాయణుడికి దొరికిపోయాడు. వెంటనే జనమేజయ ధృతరాష్ట్రుడి ప్రార్థనని మన్నించాడు కేశవుడు. దుర్యోధను చక్కదిద్దే ప్రయత్నంలో ప్రసంగించడానికి ఉద్యుక్తుడయ్యాడు. ఆ మహాత్ముని కళ్ళ నిండా దయ తొంగి చూస్తోందయ్యా. మంచి జరగాలని, శాంతి ఏర్పడాలని ఆకాంక్షించే ఆ దివ్యాత్ముడి యొక్క పవిత్ర హృదయం ఆయన చూపుల్లో దాగుడుమూతలాడుతోంది. తన హృదయాన్ని దుర్యోధనుడి ముందు పరిచాడు మధుసూదనుడు. నాయన దుర్యోధన, ఎందరో మహాత్ములు ధర్మప్రభువులు జన్మించి కీర్తి ప్రతిష్టల్ని సాధించుకున్న గొప్ప వంశంలో పుట్టావు నీవు. శాస్త్రజ్ఞానం లేనివాడివి కాదు, చదువు సంధ్యలు నేర్చినవాడివి, లోక జ్ఞానం తెలిసినవాడివి. నీ హితం కోరి నేను చెప్పేది కొద్దిగా ఆలకించు. దుర్యోధన, ప్రస్తుతం నీలో పాపచింతన, అధర్మ ప్రవృత్తి బాగా పెరిగిపోయాయి. నీ చుట్టూ చేరిన వారి ప్రభావం నిన్నెక్కడికో తీసుకుపోతోంది. దానివల్ల నీవు గొప్ప కీడును, వినాశనాన్ని పొందుతున్నావు. నా మాట విను. నిన్ను ప్రేమించే నీ సోదరుల్ని బంధువుల్ని సుఖపెట్టే కార్యంలో నీవు అధర్మానికి అశుభానికి దూరం అవుతావు. నీ సోదరులైన పాండవులు గొప్ప వీరులు, శూరులు, శాస్త్రం ఎరిగినవారు. దేహంలో శక్తి, మనస్సులో యుక్తి ఉన్నవాళ్లు. నీకు చేదోడుగా ఉండి నిన్ను, నీ రాజ్యాన్ని రక్తి కట్టిస్తారు. నా మాట విని వారితో సంధి చేసుకో. ఉత్తమమైన ఈ కార్యం మహారాజుకి, భీష్ముడికి, ద్రోణుడికి, విదురుడికి, కృపాచార్యుడికి, అశ్వత్థామకి, బాహ్లీకుడికి, వికర్ణుడికి, సంజయుడికి ప్రియాన్ని, తృప్తిని కలిగిస్తోంది. ముఖ్యంగా మీ తల్లి ఎంతగానో తృప్తి చెందుతుంది. తల్లిదండ్రుల్ని, బంధువుల్ని, మహాత్ముల్ని, శ్రేయోభిలాషుల్ని తృప్తిపరిచే అవకాశం అందరికీ రాదు. నీకొచ్చింది, వినియోగించుకో. పెద్ద అపాయం తొంగి చూసేటప్పుడు తండ్రి చూపిన మార్గంలో వెళ్లమని శాసనం చెప్తోంది. సంధి కార్యం మీ తండ్రికి ఆమోదంగా ఉంది. ఉదారుడవై నీవు కూడా ఒప్పేసుకో. నీ సత్సంకల్పము విశ్వశాంతికి నాంది అవుతుంది దుర్యోధన. శుభాన్ని, హితాన్ని ఆలకించి కూడా ఆచరించక ఆలస్యం చేసేవాడు పతనమవుతాడు, తదుపరి పశ్చాత్తాపం చెందుతాడు. ఆ పరిస్థితి నీకొద్దు. దుష్టుల సహవాసం చేసేవాడు, వ్యర్థమైన కర్మల్ని ఆచరించేవాడు, హితుల సదోపదేశాలు విననివాడు, పరుల్ని పక్కన పెట్టుకుని తన వారిని ద్వేషంతో దూరం చేసుకునేవాడు, అలాంటి మనిషిని భూమి నిలుపుకోలేక నెట్టేస్తోందని శాస్త్రవచనం. దుర్యోధన, పసితనం నుండి పాండవుల విషయంలో నీవు కీడు చేస్తూనే ఉన్నావు. నీవు పెట్టే బాధల్ని భరించడంతోనే వారి జీవితం సాగిపోయింది. ఏనాడైనా నీ విషయంలో పాండవులు కీడు తలపెట్టారా? ఆలోచించు. పాండవులు కష్టపడి సంపాదించిన రాజ్యాన్ని నీవు అనుభవిస్తూ వాళ్ళని దూరం చేసి దుష్టుల్ని దగ్గర చేర్చుకుని కులుకుతున్నావు. దుష్టులు పలికే మాటల్ని నమ్మి పాండవుల్ని జయించగలనేమోననే ఊహల్లో తేలియాడుతున్నావు. ఇదిగో చూడు, ఇక్కడే ఉన్నాడు భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, కర్ణుడు, భూరిశ్రవుడు, బాహ్లీకుడు, అశ్వత్థామ, సైంధవుడు. నేను చెప్తున్నాను విను. వీరందరూ ఏకమై కూడా అర్జునుణ్ణి జయించలేరు. గాంధర్వులు, గంధర్వులు కూడా జయించలేని గాంధీవిని, కాండవ వనంలో దేవదానవ యక్షరాక్షసు నాగుణ్ణి జయించిన విజయుణ్ణి, సాక్షాత్తు పరమేశ్వరుణ్ణి సమరంలో విస్మయమందించిన సవ్యసాచిని వీరేనా ఎదుర్కొనేది? అర్జునుడి ముందు వీరి పోరాట పటిమ ఏ పాటితో విరాటనగరంలో చూడలేదా నీవు? రాజ్యం పాండవులకు ఇవ్వనని భీష్మించుకుంటున్నావు. అర్జునుని గెలిస్తే కదయా నీకు రాజ్యం మిగిలేది? నా ప్రశ్నకు సమాధానం చెప్తావా దుర్యోధన? యస్మిన్ జితే జితం తత్స్యాత్ పోమనేక సదృశ్యతాం. ఎవరిని గెలిస్తే నీకు జయం కలుగుతోందో అటువంటి విజయుణ్ణి జయించగలిగిన మగవాడు నీ కొలువులో ఉన్నాడా? నారాయణుడు అడిగాడు. నేను నడిపే రథంపై వస్తున్న అర్జునుణ్ణి ఎదుర్కొన్న దేవేంద్రుడు కూడా మనగలడా? చెప్పు. నా మాట విను. కౌరవ నాశనానికి నీవు కారణం కాకు. నీ తండ్రి రాజుగా, నీవు యువరాజుగా ఉండడం పాండవులకు సమ్మతమే. ఎదురొచ్చే సిరికి మోకాలు అడ్డు పెట్టకు. పాండవులతో సంధి చేసుకో. బంధుమిత్రులతో హాయిగా, సుఖంగా పది కాలాల పాటు జీవించు. అశ్వశేషాం కౌరవాణాం మా పరాభూ దిదింకులం కులగ్న ఇతి నిచ్చేద్య నష్టకీర్తి నరాధిప. కౌరవులు మిగిలి ఉందురుగాక, కులము అవమానింపబడుకుండుగాక, నిన్ను కులఘాతకుడని జనులు అనకుందురుగాక, నీ కీర్తి నశింపకుండుగాక అని దీవించాడు నారాయణుడు. తన ప్రసంగాన్ని ముగించాడు. శ్రీకృష్ణుడి మాటలకు కుపితుడైన దుర్యోధనుడికి భీష్ముడు కూడా సదుపదేశం చేశాడు. దుర్యోధన, కోపాన్ని త్యజించు, నీ మేలుకోరి వాసుదేవుడు చెప్పిన దాన్ని అర్థం చేసుకో, ఆ మహాత్ముడి సలహాను పాటించి పాండవులతో సంధి చేసుకో, శ్రీకృష్ణుడి సందేశాన్ని తిరస్కరిస్తే నీకు సుఖశాంతులు కూడా మిగలవు, నీ క్షేమాన్ని వంశగౌరవాన్ని లోకక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఉత్తమమైన సందేశాన్ని అందించాడు పురుషోత్తముడు. పెద్దల్ని నిరసించి అపఖ్యాతిని పొందకయ్యా, తల్లిదండ్రుల విషయం కూడా ఆలోచించు, వారిని శోకసాగరంలోకి నెట్టకు అన్నాడు భీష్ముడు. భీష్ముడి తర్వాత ద్రోణుడు లేచాడు. దుర్యోధన, శ్రీకృష్ణ భీష్ముడు నీకు శ్రేయస్సుని చేకూర్చే మాటలు పలికారు, వారు చెప్పినట్లు ప్రవర్తించి కీర్తివంతుడివి కా. భీష్మకృష్ణుడు మహాపురుషులు, శాస్త్రవిధులు, జితేంద్రియులు, నీకు హితైషులు, వారి మాటల్ని విస్మరించకు, దుష్టుల్ని నమ్మి చెడిపోకు. చూడు దుర్యోధన, నీ చుట్టూ చేరి నిన్ను ఎవరైతే రెచ్చగొడుతున్నారో వారి అవసరానికి పనికొచ్చేవారు కారు. ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు భారాన్ని మాలాంటి వారి మీద పడేసి వాళ్లు మెల్లగా దారుకుంటారు. దుర్యోధన, కృష్ణార్జునులకు ఎదురు నిలిచి విజయాన్ని సాధించడం ఎవరికీ సాధ్యం కాదు. నేను చెప్పవలసింది చెప్పాను, నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో, ఇక నేను నీకు ఏమీ చెప్పదలుచుకోలేదు అని ద్రోణుడు అనగానే విదురుడు లేచాడు. దుర్యోధన, నేను ఆలోచించేది నిన్ను గురించి కాదు, వృద్ధులైన నీ తల్లిదండ్రుల్ని చూసి నేను ఏడుస్తున్నాను. నీ మూలంగా యుద్ధంలో వంశనాశనం జరిగినప్పుడు వృద్ధులైన నీ తల్లిదండ్రులు రెక్కలు తగిన పక్షులైపోతారు. నీలాంటి పాపిని కన్నందుకు వీరిద్దరూ దిక్కులేని వారై ఏడుస్తూ బతకాలి, భిక్షగాళ్లవలే వీధిలో పడాలి అని ముక్తాసరిగా విదురుడు పలికి కూర్చున్నాడు. కుమారా దుర్యోధన, శ్రీకృష్ణుడు చెప్పింది విని ఆచరించు, అది మనకు అన్ని వేళలా శుభకరం, శాశ్వత సుఖాన్ని ప్రసాదిస్తోందని నాకు అనిపిస్తోంది. నా మాట విని కృష్ణుడితో కలిసి ధర్మరాజు వద్దకు స్నేహపూర్వకంగా వెళ్ళు, శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించి సుఖాన్ని పొందు. దుర్యోధన, కృష్ణుడు ఇంతగా చెప్పినా నువ్వు గనక నిరాకరిస్తే మన బ్రతుకుడు ఆరిపోయినట్లే అన్నాడు తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడు. జనమేజయ మహారాజా, శ్రీకృష్ణుడి వచనాలు దుర్యోధనుడికి రుచించలేదు, అప్రియంగా అనిపించాయి. కుపితుడైన కౌరవజ్యేష్ఠుడు దుర్యోధనుడు కీర్తిమంతుడైన కేశవుడికి తన అభిమతాన్ని తెలియజేస్తున్నాడు. కృష్ణ, బాగుంది నీ ప్రసంగం, దోషమంతా నాదేనని, నేనే దోషినని నిరూపించే ప్రయత్నంలోనే సాగింది నీ సందేశమంతా. ఇలాంటి విషయాలు ప్రస్తావించేటప్పుడు పూర్వాపరాలు ఆలోచించి మాట్లాడడం మంచిది. ఈ విషయంలో నీ ఒక్కడికే కాదు, భీష్ముడు, రాజుగారు, మంత్రి విదురుడు అందరికీ నేనే దోషిగా కనిపిస్తున్నాను. నేను తప్ప మరొకరు వారికి దోషిగా అగుపించరు. నాకేమో ఎంత ఆలోచించినా నాలో ఆవగించదోషం కూడా నాకు కనిపించడం లేదు. కృష్ణ, జూదప్రియులైన పాండవులు శకునితో జూదమాడి గెలవలేక రాజ్యాన్ని పోగొట్టుకున్నారు, ఇందులో నా పాపమేమిటి? మరొక విషయం కూడా ఆలోచించు, పాండవుల నుండి మేం గెలుచుకున్న సంపదనంతా అప్పుడే అక్కడే తిరిగిచ్చేశాం కదా, మళ్లీ పాచికలాడి వారు పోగొట్టుకుంటే అకారణంగా నన్ను ద్వేషిస్తారెందుకని? చూడు కేశవ, వారు వీరులు, శూరులు, అపరాజితులు, అజేయులు అనే కదా మీరు చెప్పేది, అలాంటి వారు నగరంలో ఎందుకని? వ్యాఘ్రాలు, సింహాలు నివసించే అరణ్యాలకు పంపించాం. ఆ పురుష వ్యాఘ్రాలని, ఆ సింహ బలుల్ని ఏమిటి అక్కడ మేం చేసిన తప్పు? వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా, వ్యాఘ్రాలు పురుష వ్యాఘ్రాలని, సింహ బలులని చెప్తున్నారు కదా, వ్యాఘ్రాలు సింహాలు నగరంలో ఎందుకు, అరణ్యంలో కదా ఉండాల్సిందని అరణ్యానికి పంపించాం. మేం చేసిన తప్పేంటి? అశక్తులైన పాండుకుమారులు మా శత్రువులతో చేతులు కలిపి యుద్ధానికి కాలుదూవుతున్నారు. క్షత్రియులమై ఉండి మేము చేతులు ముడిచి కూర్చోమంటావా? అంటే నువ్వు క్షత్రియుడివే గాని వాళ్ళు కాదా? చూడండి దుర్యోధనుడు ఏమంటున్నాడు, క్షత్రియులమైనా మేము చేతులు ముడుచుకొని ఎలా కూర్చున్నావు అని అడుగుతున్నాడు. మరి ధర్మరావు క్షత్రియుడు కాదా, వాడికి పౌరుషం ఉండదా? అర్జునుడు క్షత్రియుడు కాదా, వాడికి పౌరుషం ఉండదా? భీముడు క్షత్రియుడు కాదా, వాడికి పౌరుషం ఉండదా? పౌరుషం అనేది ఏమైనా మీకేమైనా పర్మనెంట్ హక్కా? మీకు మాత్రమే ఉండాలి, వాళ్ళకి మాత్రం ఉండదనడానికి. వాళ్ళు కూడా క్షత్రియులు, వాళ్లకు కూడా పౌరుషం ఉంటుంది. నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో వాళ్ళు అలానే ఆలోచిస్తారు. కృష్ణ, క్షత్రియుడు ఎవడైనా యుద్ధంలో శత్రువుల్ని గెలవాలని ఉత్సాహపడతాడే గాని చేతులు కట్టుకు నిలబడడు. నీవు మాత్రం నీ శత్రువుల్ని హతమార్చిన వాడివే కదా, ఎవరి సత్తా ఏ పాటిదో తెలియని సభల్లో కాదు కృష్ణ, సమర భూమిలో. భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, కర్ణుడు వీనిని రణరంగంలో దేవతలు కూడా గెలవలేరు. ఇక పాండవులు ఏ పాటి వారు? పోని నీవన్నట్లుగా మేము వధింపబడితే అలాగే జరగని, ఏమవుతుంది? స్వర్గం ప్రాప్తిస్తుంది. క్షత్రియుడైన వాడు ఎవడు శత్రువుకు భయపడి లొంగిపోడు కృష్ణ. ప్రయత్నమే విజయానికి సోపానం, ఉద్యమమే పౌరుషం అన్నారు మాతంగముని. ఆ విషయం నందే నాకెప్పుడు పని. పూర్వమెన్నడో మా తండ్రి గారు పాండవులకు రాజ్యభాగం ఇచ్చారు, అప్పుడు నేను చిన్నవాణ్ణి. ఇప్పుడంటావా నేను జీవించి ఉన్నంతకాలం పాండవులకు రాజ్యభాగం లభించదు, సూది మోపిన నేల కూడా నేను వారికి ఇవ్వను అని ఖచ్చితంగా చెప్పాడు దుర్యోధనుడు. దుర్యోధనుడి యొక్క దుష్టవాక్కులను ఆలకించిన వాసుదేవుడు కోపోద్రిక్తుడయ్యాడు. దుర్యోధన, ఇక రణం తప్పదన్నట్లే ఉంది, సరే అలాగే వీరమరణం పొందుదువు గాని నీ పరివారంతో స్నేహితులతో కలిసి యుద్ధానికి సిద్ధంగా ఉండు. జరిగిందేదో జరిగిపోయింది, నీ కోరిక నెరవేరుతుంది, రణభూమిలో మరణశయ్యపైన పడుకుందువు గాని. బుద్ధిహీనుడా, పాండవుల విషయంలో నా దోషమేముందంటావా? పాండవుల ఐశ్వర్యాన్ని చూసి నిద్రపట్టగా శకునితో కలిసి కుట్ర పన్ని వారి జూదానికి ఆహ్వానించింది నువ్వు కాదు? మాయామర్మములు ఎరుగనివాడు, కల్లాకపటం తెలియనివాడైన ధర్మరాజుని మోసం చేసి ఓడించడం అధర్మం కాదు? మూర్ఖుడా, సోదరుల భార్య అనే విషయాన్ని కూడా మరచి నిండు సభలో నీవు గావించిన నిర్వాకం, నీవు నీ మనుషులు కూసిన కారుకోతలు, ఏ రాజైనా అలా చేస్తాడా? ఏ క్షత్రియుడైనా అంత నీచానికి దిగజారుతాడా? 10 మందిలో స్త్రీనలా అవమానపరిచే నీచుడు ఈ భూమండలం మీద మరొకడున్నాడా? వనాలకు పోతున్న పాండవుల్ని నీ తమ్ముడు దుష్ట దుశ్శాసనుడు శూలాల్లాంటి మాటలతో ఎంతగా హింసించాడో తెలుసా? ధర్మాత్ములు, బంధువులు, సాధు స్వభావం కలిగిన వారి విషయంలో ఎవడైనా ప్రవర్తిస్తాడా? వారణావతంలో తల్లితో పాటు బిడ్డలైన పాండవుల్ని దగ్ధం చేయాలని నీవు ప్రయత్నించలేదా? చెప్పు, ఈ పాపానికి ఎవరు ఒడిగడతారు? ధర్మం వారి వెంట ఉంది గనక నీ ప్రయత్నం ఫలించలేదు. ఇంత చేసి నా తప్పేముంది, నా దోషమేముందని బుకాయిస్తున్నావా? మహాత్ములైన పాండవులకు నువ్వు చెయ్యని అపరాధమేమిటో చెప్పు. నీచుడా, వారి రాజ్యభాగం వారికి ఇవ్వనంటున్నావు, అయినా నువ్విచ్చేదేమిటి? మోసగాడివి, ద్రోహివి. యుద్ధరంగంలో నిన్నే రాజు చేస్తే నీవెవరూ అవసరం లేకుండా వారే రాజ్యాన్ని పుచ్చుకుంటారు. పెద్దలు, పూజ్యులు, తల్లిదండ్రులు, భీష్ముడు, ద్రోణుడు, విదురుడు ఇంతమంది శాంతిని ప్రోత్సహిస్తూ ఉంటే నువ్వు కాదంటున్నావు అని శ్రీకృష్ణుడు దుర్యోధనుణ్ణి మందలిస్తుంటే దుశ్శాసనుడు అన్నన సమీపించేలా అంటున్నాడు, భ్రాత, నీవు గనక సంధికి అంగీకరించకపోతే భీష్ముడు, ద్రోణుడు, రాజుగారు కలిసి నిన్ను, నన్ను, కర్ణుణ్ణి బంధించి పాండవులకు అప్పగిస్తారట. చూడండి, దుశ్శాసనుడు వాడి పేరు, చెయ్యని శాసనం కూడా చేసినట్టుగా, అన్నని మాటలు కూడా అన్నట్లుగా, అన్నగారికి ఇంకాస్త ఆ అగ్నిని రాజేయడంలో ప్రముఖుడు. ఏం చెప్తున్నాడు? మన వటవీరి మాట వినకపోతే మనలందరినీ కలిసి బంధిస్తారట, పాండవులకు అప్పగిస్తారట అని ఎప్పుడైతే వీడు చేరి చెవిలో చెప్పాడో దుర్యోధనుడి ఈ మాట విని ఇంకాస్త కోపోద్రిక్తుడయ్యాడు. మర్యాదని అతిక్రమించి సభలో నుంచి నిష్క్రమించాడు. లేచి వెడుతున్న దుర్యోధనుణ్ణి ఆయన తమ్ములు, మంత్రులు అనుసరించారు. దుర్యోధనుడు నిష్క్రమించగానే భీష్మాచార్యులు వారు కలత చెందారు. ధర్మార్థాలను విస్మరించి మొండితనంతో, మంకుపట్టుతో వ్యవహరించేవాడికి త్వరలోనే కీడు మూడుతోందని భావించి శత్రువుల పరిహాసానికి గురి కావడం జరుగుతోందని చెప్పాడు. కృష్ణ, ఈ క్షత్రియులందరూ పక్వమైన పండ్లలాగా మృత్యుముఖంలో రాలిపోయే సమయం ఆసనమైందని భావిస్తున్నాను. మహావీరులారా, కురుశ్రేష్ఠులారా, ఇదంతా మీరు మీ చేతులతో చేసుకున్నదే. బుద్ధిహీనుడైన వాణ్ణి అధికారంలో కూర్చోబెట్టారే గాని అదుపులో ఉంచుకోలేకపోయారు. ఇప్పటికీ మించిపోయింది లేదు. ప్రస్తుతం ఆచరింపదగిన కార్యం చెప్తాను, సావధానంగా వినండి. ఉగ్రసేనుని కొడుకు కంసుడు దురాచారవంతుడు, జ్ఞానశూన్యుడు. తండ్రిని వంచి రాజ్యాన్ని అపహరించి దుష్పరిపాలన కొనసాగించాడు. బంధువులందరూ వాణ్ణి త్యజించారు. వారందరి మేలుగోరి నేను కంసుణ్ణి వధించి మరలా అతని తండ్రి ఉగ్రసేనుణ్ణి రాజును చేయడం జరిగింది. కంసుణ్ణి వక్కణ్ణి దూరం చేసుకుని యాదవ వృష్ణి వంశాల వారు సుఖంగా కలిసి జీవిస్తున్నారు. రాజులారా, మీరు కూడా అలాగే దుర్యోధన దుశ్శాసన శకుని కర్ణుల్ని బంధించండి, పాండవుల చేతుల్లో పెట్టండి, అందరూ ఆనందంగా జీవించండి, ఎవరూ నశించరు, అందరూ క్షేమంగా హాయిగా జీవిస్తారు. కులక్షేమం కోసం వ్యక్తిని త్యజించవచ్చు, గ్రామక్షేమం కోసం కులాన్ని త్యజించవచ్చు, దేశం కోసం గ్రామాన్ని త్యజించవచ్చు, ఆత్మజ్ఞానం కోసం భూమండలాన్ని త్యజించవచ్చు అని ముగించాడు శ్రీకృష్ణుడు. నాయనా విదురా, నీవు వెళ్లి గొప్ప ప్రజ్ఞ కలిగినది, దూరాలోచన కలిగినది అయిన గాంధారిని వెంటబెట్టుకురా. ఆమె చెప్తే ఈ దుష్టుడు వింటాడేమో చూద్దాం అని ధృతరాష్ట్రుడు అనగానే విదురుడు వెళ్లి గాంధారిని వెంటబెట్టుకొచ్చాడు. గాంధారి, దుష్టుడైన నీ కొడుకు నా మాటని ధిక్కరించాడు, పెద్దల్ని నిరసించాడు, మర్యాదల్ని అతిక్రమించాడు, దుష్టమిత్రులతో కలిసి సభ నుండి నిష్క్రమించాడు. గాంధారి, వాడికి సంపదపై పేరాశ కలిగింది. ఈ కారణంగా వాడు సంపదనే కాకుండా జీవితాన్ని కూడా కోల్పోయే ప్రమాదంలో పడ్డాడన్నాడు ధృతరాష్ట్రుడు. ఆ మాటలు వినగానే కుమారుణ్ణి తక్షణమే పిలిపించమని చెప్పింది గాంధారి. అర్ధయుక్తమైన పలుకుల్ని సమయోచితంగా వినిపించింది. మహారాజా, వాడికి పదవీకాంక్షనే రోగం పట్టుకుంది. ధర్మార్థాలను విస్మరించిన వాడు రాజ్యాన్ని పొందడానికి అనర్హుడు, పొందినా నిలుపుకోలేని అయోగ్యుడు. వీటన్నింటికీ మీరే కారణంగా తెలుస్తున్నారు. దుష్టుడైన దుర్యోధనుడిపైన మీకున్న వల్లమాలిన ప్రేమే వాణ్ణి పదవిలో కూర్చోబెట్టింది. నేడు వాణ్ణి మార్చడం మీ వల్లవుతోందా? అయోగ్యుడికి రాజ్యాన్ని కట్టబెట్టి ఆ దుష్ఫలితాన్ని నేడు అనుభవిస్తున్నారు. తన వారు చీలిపోతూ ఉంటే ఏ రాజైనా చూస్తుంటాడా? స్వజనులతో వివేదించి వారిని దూరం చేసుకున్న నిన్ను చూసి ప్రజలు నవ్వుతారన్నది గాంధారి. దుర్యోధనుని వెంటబెట్టుకొచ్చాడు విదురుడు. త్రాసులాగా బుసలు కొడుతూ ఎరిపెక్కిన కళ్లతో వచ్చాడు కుపితుడైన దుర్యోధనుడు. దుర్యోధన కుమార, బిడ్డ మేలుగోరేవాడిలో తల్లి మొదటిదంటారు. ఎవరి మాటలు వినకున్నా నీ క్షేమం కోరే నా మాటలు వింటావని చెప్తున్నా. అలా మేం చెప్పినట్లు విని నడుచుకుంటే అదే నువ్వు మా పట్ల చూపే గౌరవంగా భావిస్తున్నాను. చూడ్నాయన, అతి పెద్ద రాజ్యాన్ని బుద్ధిహీనులు కూడా పొందితే పొందొచ్చు గాని ఎంతో కాలం నిలుపుకోలేరు. అదుపులేని గుర్రాలు సారథితో పాటు బండిని కూడా కింద పడేసినట్టుగా నిగ్రహం కోల్పోయిన ఇంద్రియాలు బుద్ధితో పాటు బ్రతుకును కూడా బుగ్గిపాలు చేస్తాయి. తన మనస్సును జయించలేక మంత్రుల్ని శత్రువుల్ని జయింపగోరేవాడు వారిని గెలవటం మాట అటుంచి ముందుగా వాడే పతనం అవుతాడు. నాయన, పాండవులు ప్రజ్ఞావంతులు, శూరులు, శత్రువుల్ని మట్టు పెట్టగలిగిన వారు. నీవు వారితో కలిసి జీవించగలిగితే ఈ భూమండలంలో నీకు ఎదురుండదు. భీష్మద్రోణులు చెప్పినట్టుగా శ్రీకృష్ణార్జునులు అజేయులు. శ్రీకృష్ణుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకో, మీరిరువురిని ఆయన చల్లగా కాపాడతాడు. మీలో మీకు విభేదాలు తలెత్తి చీలిక రాకూడదని ఆలోచించే నీ తండ్రి భీష్ముడు, బాహ్లీకుడు కలిసి పూర్వం పాండవులకు రాజ్యభాగాన్నిచ్చారు. దాని ఫలితం చూశావు కదా, దానిని వారు ఎంతగానో వృద్ధి చేశారు. శత్రుశేషం లేకుండా దేశాన్ని అభివృద్ధి చేశారు. వారు పెంపొందించిన రాజ్యాన్ని నీవు నేడు అనుభవిస్తున్నావు. ఇది ఇలాగే సాగాలని, బంధుమిత్రాదులతో కలిసి నీవు హాయిగా జీవించాలని భావించేటట్లయితే పాండవుల రాజ్యభాగాన్ని వారికి ప్రేమతో ఇచ్చేయి. అలా కాకుండా పాండవులతో విరోధాన్ని తెచ్చుకున్నావా, అది నీకు సమస్త సుఖాలని ఏకకాలంలో దూరం చేస్తోంది. దుర్యోధన, 13 సంవత్సరాలు వారికి నువ్వు చేసిన అపకారం చాలదానాయన. ఈర్ష్యాసూయులకు లొంగిపోయావు. నీ మూలంగా కౌరవులందరూ నశించే పరిస్థితిని సృష్టించకు అని ఒక తల్లిగా తల్లడిల్లుతూ పలికింది గాంధారి. జనమేజయ తల్లి చెప్పినంతసేపు మౌనంగా ఆలకించాడు. ఆమె తన ప్రసంగాన్ని సమాప్తం చేయగానే కుపితుడై మళ్లీ బయలుదేరి దుష్ట స్నేహితుల దగ్గరికి వెళ్లాడు. శకునితో సంప్రదింపులు జరిపాడు. దుష్ట చతుష్టయం ఒక్కచోట చేరి మంతనాలు సాగించింది. కృష్ణుడు కార్యసాధకుడు, చెప్పినంత పనిచేస్తాడు. భీష్మ ధృతరాష్ట్రులతో కలిసి కృష్ణుడు మనల్ని బంధించే ప్రయత్నం శీఘ్రంగా చేస్తాడేమో, ఈలోగా మనమే శక్తిని కూడగట్టుకుని ఇంద్రుడు బలిని బంధించినట్టుగా శ్రీకృష్ణుణ్ణి బంధిద్దాం అని నిర్ణయానికి వచ్చారు. కృష్ణుణ్ణి మనం బంధించామా, పాండవులు నీరసించిపోతారు, కోరలు తీసిన పాములైపోతారు. ఈ కృష్ణుడే వారందరికీ కవచంలాగా ఆశ్రయమై ఉన్నాడు. కనుక రాజుగారు చెప్పేది వినకుండా శీఘ్రంగా కృష్ణుణ్ణి బంధిద్దామా అని వారిలో వారు అనుకున్నారు. ఈ రహస్యాన్ని సాత్యకి పసిగట్టాడు. వెంటనే శ్రీకృష్ణుణ్ణి సమీపించి విషయాన్ని విన్నవించాడు. తరువాత దుర్యోధనాదుల పన్నగాన్ని ధృతరాష్ట్రుడి యొక్క చెవిలో వేశాడు. ఈలోగా సాత్యకి కోపోద్రిక్తుడై, పసిపిల్లలు వివేకశూన్యులు మండే అగ్నిని వస్త్రంలో మూటగట్టినట్టుగా ఈ అల్పబుద్ధులైన దుర్యోధనాదులు పుండరీకాక్షుడైన శ్రీకృష్ణుణ్ణి బంధించాలని యత్నిస్తున్నారన్నాడు సాత్యకి. సాత్యకి మాటల్ని ఆలకించి విదురుడు బాధపడుతూ ధృతరాష్ట్రుడితో అంటున్నాడు, మహారాజా, నీ కుమారులకు కాలం విడ్డూరంగా ఉంది. శ్రీకృష్ణుణ్ణి బంధించాలని ఆలోచిస్తున్నారు. అగ్నిని మూటగట్టుకున్న మిడుతల పరిస్థితి ఎలా ఉంటుందో వీరి పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. ఆ పురుష సింహాన్ని సమీపించిన వీరికి ప్రాణాలు మిగలవు. ఆయన తలుచుకుంటే సింహం మృగాల్ని చెండాడినట్టుగా వీరందరినీ క్షణాల్లో యమపురికి చేరుస్తాడు. ప్రచండ వాయువు వీచినప్పుడు గడ్డి పరకల గతేమిటో మధుసూదనుడు చెలరేగిన క్షణాన వీరి బ్రతుకు కూడా అలాగే తేలిపోతోందన్నాడు విదురుడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన గొంతు విప్పాడు, మహారాజా, క్రుద్ధులయ్యున్న దుర్యోధనాదులు నన్ను బంధిస్తారట. మీరు ఊ అంటే చాలు. వీరు నన్ను బంధిస్తారో నేను వీరిని బంధిస్తానో అందరూ వీక్షించవచ్చు. వీరిని ఎలా తీర్చిదిద్దాలో ఎలా సరిచేయాలో నాకు బాగా తెలుసు. కాని పరుల నిందించే పాపకర్మని నీ సమక్షంలో నేను చెయ్యను అన్నాడు శ్రీకృష్ణుడు. దుర్యోధనుడికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. వెంటనే దుర్యోధనుణ్ణి తీసుకురమ్మని విదురుణ్ణి పంపాడు. రావడానికి దుర్యోధనుడు నిరాకరించినా ఎలాగో నత్త చెప్పి దుశ్శాసనాదుల్ని కూడా వెంటబెట్టుకుని మరీ వచ్చాడు విదురుడు. కర్ణుడు కూడా వెంట నడిచి వచ్చాడు. ఒరే పాపి, నీచుడా, దుష్టులతో కూడి దుష్టకార్యం చేయడానికి సిద్ధపడ్డావా? నీవు కుల నాశకుడివి. మహాత్ముడైన శ్రీకృష్ణుణ్ణి బంధించాలని భావిస్తావా? ఇంద్రాది దేవతా సమూహానికి అలవిగాని అచ్యుతుణ్ణి, బాలుడు చంద్రుణ్ణి అందుకోవాలని ఎగిరినట్టుగా కృష్ణుణ్ణి బంధించాలని కుప్పిగంతులు వేస్తున్నావా? దుర్ధ్యాహ పాణినా వాయుః దుర్పర్శః పాణినా శశి దుర్ధర పృథివీ మూర్ధ్న దుర్ధ్యాశ కేశవో బలాత్ అన్నాడు విదురుడు. గాలిని గుప్పెట్లో పట్టడం, చంద్రుణ్ణి అరచేతిలో ఉంచుకోవడం, భూమండలాన్ని నెత్తికెత్తుకుని మోయడం ఎంత సాధ్యమో శ్రీకృష్ణుణ్ణి బంధించడం కూడా అంతే సాధ్యమని ధృతరాష్ట్రుడు దుర్యోధనుణ్ణి నిందించగానే అది విని దుర్యోధనుడికి శ్రీకృష్ణుడి గురించి వివరించాడు విదురుడు. దుర్యోధన, ఇప్పుడైనా నా మాట విను. ప్రాగ్జ్యోతిష్యపురంలో రాక్షసులందరితో కలిసి వచ్చి శ్రీకృష్ణుణ్ణి ఎదిరించిన నరకాసురుడు ఏమయ్యాడో అందరికీ తెలుసు. కృష్ణుణ్ణి బంధించాలనుకున్న నరకాసురుడు తన ప్రాణాల్ని దేహంలో నిలుపుకోలేకపోయాడు. నిర్మోచనము అనే ప్రాంతంలో కృష్ణుణ్ణి బంధించాలని 6,000 మంది భయంకరమైన రాక్షసులు ప్రయత్నించి విఫలమయ్యారు. ఇప్పుడు నీవు మొదలుపెట్టావు. బాలుడిగా ఉన్నప్పుడే పూతన అనే రాక్షసుని, శకటాసుర మొదలైనటువంటి రాక్షసుల్ని సంహరించాడు. బకుడనేటువంటి వాణ్ణి సంహరించాడు. గోవుణ్ణి కాపాడేందుకు చిన్ననాడే గోవర్ధన పర్వతాన్ని ఎత్తిపట్టిన దివ్యాత్ముడు ఇతడు. అరిష్టాసుర దేనుకాసుర చానూర కంసాదులైనటువంటి వాళ్లు శ్రీకృష్ణ పరమాత్మ బాలుడిగా ఉన్న సమయంలోనే వారి చేతిలో హతులయ్యారు. జరాసంధ దంతవక్త శిశుపాల బాణాసురులు కృష్ణుని చేతిలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ప్రళయకాలంలో విశ్వమంతా జలమయమైనప్పుడు యోగ నిద్రలో ఉండి మధుకైటబుల్ని మట్టుపెట్టింది ఎవరని భావిస్తున్నావు? ఇతడే. ఇతడే సృష్టికర్త, సర్వకారణం ఇతడే. తనకు మరొక కారణం లేని మహాత్ముడు ఇతడు. చ్యుతులేనివాడై అచ్యుతుడయ్యాడు. కృష్ణుని గురించి నీకేమీ తెలిసినట్టు లేదు దుర్యోధన. గొప్ప బాహువులు కలిగినవాడు, సర్వకార్యాలని ప్రయత్నము లేకనే నిర్వహించువాడైన శ్రీకృష్ణుణ్ణి సమీపించావా, అగ్నిలో పడిన మిడతలాగా నీ మంత్రులతో సహా నశించిపోతావు జాగ్రత్త అని హెచ్చరించాడు విదురుడు. జనమేజయ, విదురుడు ఇలా పలికిన తరువాత మహాశక్తి సంపన్నుడు శత్రువుల్ని సంహరించేవాడైన శ్రీకృష్ణుడు దుర్యోధనుడికి తన దివ్య వైభవాన్ని ప్రదర్శించాడు. విమల నీతిజ్ఞుడు ఉదార చరితుడు మహామంత్రి విదురుడు హెచ్చరించిన పరివర్తన చెందని దుర్యోధనుడి యొక్క మూర్ఖత్వానికి కుపితుడైన పురుషోత్తముడు కౌరవ సభలో సింహగర్జన చేసి ప్రకాశవంతమై అద్భుతమై చిత్రమై సర్వసంపన్నమైన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. గ్రీష్మబాణు సదృశ తేజస్వి అయిన శ్రీకృష్ణుడి యొక్క అసమాన సౌందర్య తేజాన్ని అంబరాన్ని చుంబించే ప్రజ్వలితాగ్ని జ్వాలాశికల్ని గాంచి రాజులు మహర్షులు వీరులు శూరులు సర్వులు దిగ్భ్రాంతి చెందారు. ఒరే దుర్యోధన, దుర్బుద్ధి, అవిద్యాతిమరంలో అలమటిస్తున్న నీవు నన్ను ఎవ్వరూ తోడులేని ఏకాకిగా భావించావు. నేను ఒంటరిగా ఉన్నాననే మూర్ఖత్వపు ఆలోచనతో నన్ను బంధించాలని భ్రమించావు. నేను ఒంటరి వాడినా చూడరా, చూడు, కళ్ళు తెరిచి చూడు, అన్నీ నాలోనే ఉన్నాయి. పాండవులు ఇదిగో, ఆదిత్య రుద్ర వసు మహర్షి సమూహం ఇదిగో, ఇక్కడే చూపిస్తాను చూడు అని గొప్ప స్వరంతో అట్టహాసం చేస్తున్న శ్రీకృష్ణ పరమాత్మ నుండి విద్యుత్ సమాన తేజంతో అంగుష్టమాత్ర రూపాలతో దేవతలు వ్యక్తమయ్యారు. మహాతేజంతో విరాజమానమవుతున్న పరమేశ్వరుడు యొక్క అద్భుత రూపంలో లలాటంలో బ్రహ్మదేవుడు శోభిస్తున్నాడు. వక్షస్థలంలో రుద్రదేవుడు దర్శనమిస్తున్నాడు. దివ్యమైన ఆ రూపంలో భుజాలలో లోకపాలకులు గోచరిస్తున్నారు. ముఖం నుండి అగ్ని ప్రసరిస్తోంది. ఆదిత్య వసు సాధ్యులు కనిపిస్తున్నారు. యక్ష గంధర్వ రాక్షస నాగాదులు ఆయన దేహంలో ఇమిడి ఉన్నారు. కుడిభుజమునందు గాంధీవాణి ధరించిన అర్జునుడు కనిపించాడు. ఎడమభుజంలో నాగలి ధరించిన బలరాముడు భాషించాడు. వెనక భాగంలో ధర్మరాజు భీముడు నకుల సహదేవులు శోభిస్తున్నారు. ముందు వైపున వృష్ణీవంశీయులు అంధకవంశ యోధులు ప్రద్యున్నాది వీరులు గొప్ప గొప్ప ఆయుధాన్ని ధరించి ఉన్నారు. శ్రీకృష్ణుడి వివిధములైన హస్తాలలో శంఖ చక్ర గద శక్తి ధనస్సు నాగలి ఖడ్గాది ఆయుధాలు కనిపిస్తున్నాయి. నయన నాసిక రంధ్రాల నుండి ధూమాయుతంగా అగ్నిజ్వాల శిఖలు వ్యాపిస్తున్నాయి. రోమకూపాల నుండి ఆదిత్యకిరణ సదృశ్యమైన జ్వాలలు బయలుదేరుతున్నాయి. మహోగ్ర భయంకరమైన రూపాన్ని దర్శించి భీతి చెందిన వీరులందరూ నేత్రాలు మూసుకున్నారు. ద్రోణ భీష్మ సంజయ విదుర మహర్షుల నేత్రాలు మాత్రమే మూయకుండా తదేకంగా చేతులు జోడించి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య స్వరూపాన్ని కనులారా తిలకించారు. వారందరూ అలా దర్శించడానికి భగవానుడు దివ్య దృష్టిని ప్రసాదించడమే కారణం. మహాశ్చర్యాన్ని కలిగించిన మాధవుని వైభవాన్ని గాంచి దేవతలు దుందుబులు మోగించారు, సుమవర్షాన్ని కురిపించారు. హే పుండరీకాక్ష, పరంధామ, విశ్వహితకర, నాపై నీ కరుణాకటాక్షం ప్రసరింపచేసి అందున్నైన నన్ను అనుగ్రహించు ప్రభో, అనుగ్రహించు. నిన్ను దర్శించాలని కుతూహలపడుతున్నాను. నిన్ను దర్శించిన నేత్రాలతో మరొకరిని చూడాలని నేను కోరుకోను. నీ దివ్య దర్శనాంతరం పునన్నా నేత్రాలు మూసుకుపోవుగాక అని ధృతరాష్ట్రుడు ప్రార్థించగానే జనార్దనుడు రాజుని కనికరించి పరమాద్భుతమైన తన రూపాన్ని దర్శింపమని చూపును అనుగ్రహించాడు. వాసుదేవుడి యొక్క విశ్వరూపాన్ని ధృతరాష్ట్రుడు సందర్శించి తన్మయుడయ్యాడు. శ్రీకృష్ణ పరమాత్మ మహాభారతంలో 4 సందర్భాల్లో విశ్వరూపాన్ని ప్రదర్శించాడంటారు. మొట్టమొదటిది సభాపర్వంలో శిశుపాలవద సన్నివేశంలో ప్రదర్శించింది మొదటిది. ఇప్పుడు ఇక్కడ ఉద్యోగ పర్వంలో కురుసభలో ప్రదర్శించింది రెండవది. భీష్మ పర్వంలో యుద్ధభూమిలో అర్జునుడికి అనుగ్రహించింది మూడవది. మహాభారత సంగ్రామం పూర్తయిన తరువాత అశ్వమేధ పర్వంలో ఉదంక మహర్షికి ప్రసాదించింది నాలుగవది. శ్రీకృష్ణ భగవానుడి విశ్వరూపాన్ని సందర్శించిన ఈ సన్నివేశంలో ధృతరాష్ట్రుడికి కలిగినటువంటి మహద్భాగ్యాన్ని కొద్దిగా మనం విశ్లేషించుకోవాలి. మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం అధర్మ వృక్షానికి మూలం ధృతరాష్ట్రుడు అని. అధర్మ వృక్షానికి మూలమైన ధృతరాష్ట్రుడు నారాయణుని ఎలా చూడగలిగాడు? నారాయణుని చూడగలగడానికి ఆయన కట్టుకున్న పుణ్యమేమిటి, తెచ్చుకున్న మూట ఏమిటి? ఇవి కావాలి కదా. ఆ ఉంటేనే కదా మనం భగవంతుణ్ణి చూడగలిగేది. మరి ధృతరాష్ట్రుడు ఇంత దుష్టుడని చెప్పుకుంటున్నాం కదా, మరి ఆయనకున్న అదృష్టం ఏమిటి? అంటే ఆయనకున్నటువంటి ఒకే ఒక అదృష్టము పుణ్యఫలం ఏమిటో ఒక్కసారి మనకిక్కడ కనపడుతోంది. ఉద్యోగ పరమంలో శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూపాన్ని ప్రదర్శించాడు కదా. భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, సంజయుడు, నారదాది మహర్షులకు మాత్రమే దివ్య దృష్టిని నారాయణుడు ప్రసాదించాడు. పరమాత్మ కృపకు పాత్రులైన వారికే దివ్య దర్శనం ప్రాప్తించింది. అందరికీ లభ్యమైందా కాలేదని మనకు మహాభారతమే చెప్తోంది. దారుణమైన బుద్ధి కలిగిన ధృతరాష్ట్రుడి విశ్వరూపాన్ని దర్శించగలిగాడు. ఆ సమయంలో ఆయన చేసినటువంటి ప్రార్థన చూడండి, ఒకసారి తెలుగులో చెప్పారు మనకి మహాత్ములైనటువంటి వారు అందించారు. కరుణింపు సంశ్రిత భయ హరణ దురీనా సహింపుము అజ్ఞానంబును శరణంబు వేడర భవచ్చరణంబులు కనుగుణం ప్రసాదింపగదే. ఇది ధృతరాష్ట్రుడు చేసిన ప్రార్థన. కరుణింపుము సంశ్రిత భయ హరణ దురీనా సహింపు అజ్ఞానంబును శరణంబు వేడిద భవచ్చరణారంభులు కనుగుణం ప్రసాదింపగదే అన్నాడు. ఆశ్రితుల భయాన్ని తొలగించి అభయవరదానం చేసే కృష్ణ, నన్ను కరుణించు, నా అజ్ఞానాన్ని మన్నించు, నిన్ను శరణ వేడుతున్నాను భగవాన్, నీ చరణకమలాన్ని దర్శించే భాగ్యాన్ని అనుగ్రహించు స్వామి అని ధృతరాష్ట్రుడు వాసుదేవుడి యొక్క నారాయణుని యొక్క స్మరణ చేశాడు. కరుణామూర్తి కృష్ణమూర్తి కనుకరించాడు, దృష్టిని ప్రసాదించాడు. మరి ఆ తన్మయత్వంతో విశ్వరూపాన్ని చూసిన తరువాత ఆయనేమన్నాడో ఒకసారి చూడండి. నిను కంటిం కృతార్థుడనైతి ఇంకనుల్ల నురుల చూడ లోచనములన్ పురుషోత్తమ సంహరింపవే. ధృతరాష్ట్రుడు ఏమడిగాడు, నిను కంటిం కృతార్థుడనైతి, నేను చూశాను, నా జన్మ వచ్చినందుకు చరితార్థుని అయ్యాను భగవాన్, నింక వల్ల ఉరులను చూడ, ఇక నేను ఇంకెవ్వరిని చూడాలనుకోవడం లేదు, ఇతర నేను నయనాలతోటి ఇంకెవ్వరిని చూడాలనుకోవడం లేదయ్యా, ఈ దివ్య దృష్టిని ఏమన్నాడు, పురుషోత్తమ లోచనములను సంహరింపవే, నా కళ్ళు తీసే అని ప్రార్థించాడు. ధృతరాష్ట్రుడి యొక్క దృష్టిని పరమేశ్వరుడు అంతర్ముఖం గావించాడు. కౌరవ వీరులెవ్వరూ దర్శించలేని అద్భుత దృశ్యాన్ని ధృతరాష్ట్రుడు దర్శించాడు. మరి దుర్యోధనుడి కన్నా ధృతరాష్ట్రుడి ఆంతర్యమే ప్రమాదకరమని మనం అంతకు ముందర చెప్పుకున్నాం కదా. దుర్యోధనుడి మనస్సు అలా కావడానికి కారణం ధృతరాష్ట్రుడు అనుకున్నాం కదా. మరి దుర్యోధనుడికి లభ్యం కాని విశ్వరూప దర్శనం ధృతరాష్ట్రుడికి ఎలా కలిగింది? ఇది మనకు లభిస్తున్నటువంటి ప్రశ్న, మనల్ని వెంబడిస్తున్నటువంటి ప్రశ్న. తండ్రి తనయులిద్దరూ పాపాచరణం కలిగిన వారే కాని దుర్యోధనుడు పాపాన్నే ప్రోగు చేసుకున్నాడు. కాని ధృతరాష్ట్రుడు పాపాలు చేసినా పుణ్యాన్ని మూటగట్టుకునే కార్యాలను కూడా చేస్తూ వచ్చాడు. అదే వారిరువులో ఉన్న ముఖ్యమైన తేడా అంటాడు వ్యాసుడు. విదురుడి ద్వారా మైత్రేయుడి ద్వారా ఎన్నో ధర్మోపదేశాలను ఆలకించాడు. ప్రారబ్ధానికి తల వంచి పాపాన్ని చేసిన పుణ్య సముపార్జనకు ధృతరాష్ట్రుడు తీవ్రంగా వ్యధ చెందేవాడు. ధర్మ ప్రభావాన్ని జ్ఞాన వైభవాన్ని శ్రవణం చేయడానికి ఆరాటపడేవాడు. సత్పురుష సాంగత్యంలో తన్మయత్వంతో పరవశించేవాడు. ఇక్కడ దుర్యోధనుడికి ఉండేటువంటి లోపం ఏమిటి, ధృతరాష్ట్రుడికి ఉండేటువంటి గొప్పతనం ఏమిటంటే కనీసం శ్రవణానికి చెవిగ్గాడండి. ఆచరించనివ్వండి, ఆచరించకపోనివ్వండి, వాడు చెప్పినట్లుగా నడవనివ్వండి, నడవనివ్వకపోవండి. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనమని శ్రవణం అనేటువంటిది కూడా ఒక భక్తి అని చెప్పాడు కదా నారాయణుడు. దుర్యోధనుడు పనిమాలి ఎప్పుడు విదురుని పిలిపించుకున్న సంఘటన మీరు ఇంత దూరం మహాభారతం విన్నారు. ఎప్పుడైనా దుర్యోధనుడు నాన్న పెదనాన్న పెదన అంటే చిన్నాన్న చిన్నాన్న నాకు మంచి మాట చెప్పని ఎప్పుడైనా అడిగాడండి? కనీసం విదురుని పిలిపించుకున్న ప్రయత్నమన్నా చేశాడా? సత్పురుషుల యొక్క సాంగత్యం లభించలేదు, సత్పురుషులతో సంభాషించలేదు, సత్పురుషుల సందర్శనము దుర్యోధనుడు చేయలేదు. కాబట్టి ఇవన్నీ పాపపురాశులుగా మిగిలి వాడిని కట్టికొడిపోయి దుర్యోధను. ధృతరాష్ట్రుడు కనీసం వాడి మనసు వేదన చెందినప్పుడు వాళ్ళు సలహాలు పాటించినా పాటించకపోయినా వాళ్ళని రమ్మనేవాడు, విదురుణ్ణి పిలుచుకునేవాడు, కాసేపు ఎదురుగా కూర్చునేవాడు. సత్పురుషుల యొక్క సందర్శన భాగ్యము వాడిలో ఉండే ఆ పాపతాపాన్ని తొలగించాయంటాడు వ్యాస భగవానుడు. వాళ్ళు చెప్పేటువంటి మాటలు వినకపోయినా మంచి వాక్యాలను విన్నటువంటి సమయము జమైనటువంటి కాలమున్నదే, అది ధృతరాష్ట్రుడిని కాపాడింది. మరి ఆ కాలం ఎంత గొప్పగా తయారైంది, తనకు తెలియకుండానే పోగు చేసుకున్నాడండి. ఏమంటే ధృతరాష్ట్రుడికి ఏమైనా తెలిసినా భవిష్యత్తులో నారాయణుడు విశ్వరూపాన్ని చూపిస్తాడు, అది చూసేంత అవకాశం నాకు వస్తోందని తనకు తెలియదు. తనకు తెలియకుండానే ఇంతటి పుణ్యాన్ని పొందాడు. వినాలని వినకపోయినా, కలవాలని కలవకపోయినా, చూడాలని చూడకపోయినా, తాకాలని తాకకపోయినా, సత్పురుషుల యొక్క సాంగత్యము ఇవేమీ లేకుండా చేసినప్పటికీ కూడా సత్ఫలితాలను ఇచ్చి తీరుతుంది. నిప్పు అనేటువంటిది చిన్నవాడు పట్టుకున్నా పెద్దవాడు పట్టుకున్నా కారణం అనేటువంటిది దానికుండే సహజ గుణం ఎలాంటిదో మహాత్ముడు కూడా తమ దగ్గరకు చేరిన వాడు వీడు దుష్టుడా పాపాత్ముడా హత్యలు చేసిన వాడా వీడు కిరాతకుడా లేకపోతే ఏ కులము ఇటువంటి జన్మలు ఎత్తాడు ఇటువంటి ప్రారంభం అనుభవిస్తున్నాడు ఇవన్నీ మహాత్ముడు దృష్టిలో పెట్టుకోరు. వారి యొక్క చల్లని కృపా రస దృష్టిని ప్రసరింప చేయడమే వారికి తెలిసిన విద్య. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ కూడా తన దగ్గరికి వచ్చాడు. ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు, ఇంకెవరైనా అడిగారా చెప్పండి, ఇంతమంది ఉన్నారు ఎవ్వరికీ కనిపించలేదు పరమాత్మ స్వరూపము, ధృతరాష్ట్రుడు తప్ప ఇంకొకరు అడగగలిగారా? అడగడానికి కూడా సంస్కారం కావాలండి. కనీసం నాకు ఒక మంచి విషయం చెప్పండి అని అనడానికి సంస్కారం కావాలి. సంస్కారం లేకపోతే ఆ విషయంను తెలుసుకోవాలనే బుద్ధి ఎలా కలుగుతుందండి వాడికి? కొద్దిగా గొప్ప సంస్కారం ఉంది. సంస్కార బీజం వేసిన వాడు ఎవరండి? వ్యాసభగవానుడు. వ్యాసభగవానుడు బీజము వృధా ఫలాలను ఎలా అందిస్తుందండి? ధృతరాష్ట్ర మహారాజు వ్యాసుడి యొక్క బీజ ఫలం, తపఫలం. ఆ తపఫలము ఒకవేళ వాడి యొక్క ప్రారంధాన్ని అనుసరించి, కర్మని అనుసరించి, పుత్రవాత్సల్యం చేతనో పుత్రమమకారం చేతనో తను కొద్దిగా కొన్ని పరిస్థితులకు తలవొగ్గినట్టు కనిపిస్తే కనిపించవచ్చు, కాని బీజ ప్రభావమైన వాసన ఎలా పోతుంది? వ్యాసభగవానుడి యొక్క బీజం కదా తాను. అందుకనే వాళ్ళందరూ చూడలేక కళ్ళు మూసేసుకున్నారు. ఈయనొక్కడే చూపించమని అడిగాడు. చూపించమని అడగడానికి కూడా సంస్కారం పనిచేయాలంటాడు. నాకు ఒక మంచి మాట వినిపించండి అనడానికి కూడా వాడి సంస్కారం పనిచేయాలి. కాబట్టి నీవు దాన్ని విని ఆచరించినా ఆచరించకపోయినా మహాత్ముల సాన్నిధ్యంలో గడిపే క్షణాలు నిన్ను ఎలా కాపాడతాయో ధృతరాష్ట్రుడికి పరమాత్మ చూపించిన విశ్వరూప సందర్శనమే ఒక ఉదాహరణ మహాభారతంలో. కాబట్టి ఇది నిజమైనటువంటి భక్తుడు అవలంబించవలసింది. వింటే నాకేం పుణ్యమండి, చూస్తే నాకేం పుణ్యమండి, తాకితే నాకేం పుణ్యమండి, సంభాషిస్తే నాకేం పుణ్యమండి అంటే ఆ పుణ్యమేమీ వృధాగా పోదు, కూడు కట్టుకుని ఒకనాటికి పరమాత్మనే నీకు చూపించగలిగేదిగా అవుతోంది అని మహాభారతం చెప్తోంది. పైగా ఎన్నో ధర్మోపదేశాలు ఆలకించాడు కదా. సనత్సుజాతుడి ద్వారా మహత్తరమైనటువంటి జ్ఞానమును శ్రవణం చేశాడు. వ్యాసుడి అనుగ్రహంతో సంజయుడి ద్వారా భవిష్యత్తులో భగవద్గీతను వినబోతున్నాడు. ఇన్ని అదృష్టాలు పొందాయండి ఆ కర్ణములు చెవులు. నిరంతర శ్రవణ అభిలాష అనేటువంటిది మహాపురుష సంశ్రయం తోడైపోయి ఈ ధృతరాష్ట్రుడికి పరమాత్మ కృపను పొందే భాగ్యాన్ని కల్పించే. ముఖ్యంగా చెప్పాలంటే విమల చరితుడైన విదురుడి యొక్క సహచర భాగ్యమే ఈ అనితర సాధ్యమైన అలౌకికానుభూతిని అనుగ్రహించిందని చెప్పుకోవాలి. విదురుడితో చేసినటువంటి సమాగమం, వారిరువురు మాట్లాడుకున్నటువంటి కాలం నారాయణుని చూపించగలిగేదిగా అవుతోంది. ఈ సందర్భంలో మనం ఒక్క సత్యాన్ని పవిత్ర హృదయంతో అర్థం చేసుకోవాలి అంటారండి. ఏంటంటే ప్రారబ్ధాలు దారుణంగా ఉన్నప్పటికీ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహానికి పరితపిస్తూ నిత్యము స్వాధ్యాయ ప్రవచనాల్లో మొనకలేస్తూ మహాపురుషులతో సత్సంగ భాగ్యాన్ని పొందుతూ సేవిస్తే ఏదో ఒకనాడు భగవంతుని యొక్క కృపా విశేషం మనపై వర్షిస్తోందని, మనం నమ్మలేని విధంగా అనుభవామృతాన్ని పంచిపెడుతోందని చెప్తోంది మహాభారతం. ధృతరాష్ట్రుడికి పరమేశ్వరుడి దర్శనాన్ని కల్పించింది విదుర మహాసేని యొక్క సత్సంగ వైభవం. ఇదే పరమాత్మని దర్శింపచేసేలా చేసింది. పైగా ఇంకొకటండి, ధృతరాష్ట్రుడు దేని వల్ల చెడిపోయాడని మనం చెప్పుకుంటున్నామండి, పుత్ర వ్యామోహం అని చెప్పుకుంటున్నాం కదా. మరి ఆ బలహీనత ఉన్నదని చెప్పుకున్నాం. ఆ రెండు కళ్ళు లేకపోయినా గాని దుర్యోధనుడి యొక్క విషయాలు బాగా వినేవాడు, అవే ఆచరణలో పెట్టేవాడని చెప్పుకున్నాం. కానీ విచిత్రం చూశారా, జగన్నాథుని యొక్క చరణ కమలాల్ని దర్శించి పరవశించిన స్థితిలో మరొకరిని చూడకుండా దృష్టిని ఉపసంహరించమన్నాడు. కనీసం ప్రియపుత్రుడైన దుర్యోధనుని కూడా చూడాలనుకోలే. అది భగవత్ సందర్శనం అనేటువంటిది పుత్ర వ్యామోహమే కాదు, నీలో ఉండే సకలమైనటువంటి దోషాన్ని త్యజింపజేస్తోంది. మరి ఇంతగా ప్రేమించాడు కదా కుమారుణ్ణి, నా కుమారుడు నా కుమారుడు నా కుమారుడు అని వాడు చనిపోయిందాక అదే జపం చేస్తున్నాడు కదా. కనీసం ఆ కుమారుణ్ణి చూడాలనే కోరికైనా కోరాడా? అంటే వ్యాసుడు ఏం చెప్తున్నాడంటే, ప్రియపుత్రుడు దుర్యోధనుణ్ణి కూడా చూడాలనిపించలేదంటే అది భగవద్ వైభవము అన్నాడు, అది భక్తి వైభవము అన్నాడు. అర్హత లేకుండా ఏదీ లభించదు. ధృతరాష్ట్రుడు పరమాత్మ దర్శనానికి అర్హుడే. అదే ఈ భక్తినే గనక కొనసాగించుకోగలిగితే అది స్వస్వరూపానుభూతికి దారితీసేది. కాని ఉపయోగించుకోలేకపోయాడు. పరమాత్మ దర్శనం లభించింది, మహాత్ముల యొక్క సంశ్రయం లభించింది, కాని దాని అలా కొనసాగించుకోవడంలో ధృతరాష్ట్రుడు విఫలమయ్యాడు. అందుకనే పరమాత్మ కూడా ఆ విశ్వరూపాన్ని అతనికి చూపించాడు, వెంటనే అతని దృష్టిని కూడా ఉపసంహరింపచేశాడు, విశ్వరూపాన్ని కూడా ఉపసంహరించుకున్నాడు. భూమి కంపించింది ఆ సమయంలో, సముద్రం కల్లోలితమైంది, రాజులందరూ దిగ్భ్రాంతి చెందుతోండగా, సర్వులు వీక్షిస్తోండగా వాసుదేవుడు తన విశ్వరూపాన్ని ఉపసంహరించుకున్నాడు. సాత్యకి కృతవర్మలను వెంటబెట్టుకుని ఋషుల అనుమతితో మధుసూదనుడు బయలుదేరుతున్నాడు. ఆయన వెంట అలా అందరూ కదులుతుంటే కురుమహావీరులు దేవేంద్రుడిని అనుసరించే దేవతల్లాగా నడిచారు. రథంతో సిద్ధంగా ఉన్నాడు దారకుడు, రథాన్ని అధిరోహించాడు శ్రీకృష్ణుడు, రథారూఢుడైన వాసుదేవుణ్ణి సమీపించాడు ధృతరాష్ట్రుడు. జనార్దన, శత్రుకర్షణ, నా బిడ్డల మీద నాకు ఎంత పట్టుందో స్వయంగా నువ్వే చూశావు. కురుపాండవుల మధ్య సంధి సాగాలని నేను అభిలషిస్తున్నాను, నన్ను శంకించవద్దు. పాండవుల విషయంలో నాకు ద్రోహ చింతన లేదు. నేను దుర్యోధనుడికి ఎన్ని విధాలుగా నచ్చ చెప్పాలని ప్రయత్నించానో నీవే ప్రత్యక్షంగా చూశావు. ఇక్కడున్న వారందరికీ ఆ విషయం తెలుసన్నాడు ధృతరాష్ట్రుడు. అక్కడ చేరిన రాజులందరినీ ఉద్దేశించి శ్రీకృష్ణుడు చివరిగా కొన్ని మాటలు చెప్పాడు. కురువీరులారా, భూపతులారా, జరిగిందంతా మీరు చూశారు. సంస్కారహీనుడైన దుర్యోధనుడు సాగించిన అనాచార నిర్వికారాన్ని, దురాచార ప్రవర్తనని మీరందరూ మీ కళ్లతో చూశారు. అనుచిత ప్రలాపాలని కూడా విన్నారు. ఈరోజు ధృతరాష్ట్రుడు తాను నిస్సహాయుణ్ణని, అసమర్థుణ్ణని పలుకుతున్నాడు. ఇకెక్కడ నా పని ముగిసినట్లే, మీరందరి అనుమతితో నేను తిరిగి ధర్మరాజును చేరేందుకు బయలుదేరుతున్నానని పలికాడు శ్రీకృష్ణుడు. కింకిణి నిస్వనాలతో, సువర్ణ జలారులతో, మేఘగంభీర ఘోషలతో ధారకుడు రథాన్ని నడుపుతోండగా శ్రీకృష్ణ పరమాత్మ రథం కదిలింది. రథాన్ని విదుర, ద్రోణ, భీష్మ, కృప, వికర్ణ, అశ్వత్థామ, యూత్సాది వీరులు కొంత దూరం అనుసరించి నారాయణుడికి వీట్కోలు పలికారు. అందరూ చూస్తుండగానే రథం వేగాన్ని పుంజుకుంది. తన మేనత్త కుంతీదేవిని దర్శించడానికి శ్రీకృష్ణ పరమాత్మ కుంతీదేవి గృహానికి చేరాడు. కుంతిని చూశాడు, ఆమె చరణ కమలాలకు నమస్కరించాడు. కురుసభలో జరిగిన విషయమంతా ఆమెకు వివరించి చెప్పాడు. అత్తమ్మా, యుక్తియుక్తంగా, ధర్మబద్ధంగా అనేక విషయాలను నేను కౌరవ సభలో ప్రస్తావించాను. నాతో పాటు మహర్షులు కూడా చెప్పారు, అయినా అవేమీ దుర్యోధనుడి మనస్సును మార్చలేకపోయాయి. చెడుకాలం దాపురించినప్పుడు అలాంటి వారు మంచి చెప్పినా వినిపించుకోరత్తమ్మా. నేను తిరిగి ధర్మరాజు దగ్గరికి వెడుతున్నాను, నీ బిడ్డలకి ఏం చెప్పమంటావు అని అడిగాడు శ్రీకృష్ణుడు. కుంతి తన మనస్సులోని మాటని శ్రీకృష్ణుడితో చెప్పింది, తాను చెప్పినట్టుగా ధర్మరాజుతో చెప్పమని చెప్పింది. ధర్మజ, రాజధర్మం పాడైపోతోంది, కర్తవ్య పరాయణుడవై దానిని చక్కదిద్దవలసిన నీ ధర్మాన్ని నువ్వు విడవకు. అర్ధజ్ఞానం లేకుండా కేవలం వేదాల్ని వల్లవేసే విప్రుడిలాగా శాంతి శాంతి అని, ధర్మము ధర్మమని చూస్తూ కూర్చోకు. క్షత్రియుడు బాహుశక్తిని వినియోగిస్తూ ఉండాలి. ప్రజాక్షేమాన్ని కాంక్షించి అవసరమైతే ప్రజల కొరకు భయంకరమైన సంగ్రామాన్ని సాగించడానికి కూడా క్షత్రియుడికి భుజశక్తిని ప్రసాదించాడు పరమేశ్వరుడు. ఒక దృష్టాంతం చెప్తాను విను. పూర్వం ముచికుందుడు అనే రాజర్షి ఉండేవాడు. అతడిపై ప్రీతి కలిగిన కుబేరుడు ప్రత్యక్షమై భూమండలానంతటిని గ్రహించమని కోరాడు. దానిని ముచికుందుడు సున్నితంగా తిరస్కరించి, మహాత్మా, రాజునైన నేను నా బాహుబలంతో సాధించిన దాన్ని అనుభవించడానికి ఇష్టపడతాను, కాని ఇతరులు దత్తంగా ఇచ్చిన దాన్ని నేను గ్రహించను అన్నాడు. కుబేరుడు సంతసించి అతడికి ఆ కావలసినటువంటి దాన్ని భుజబలంతోనే సంపాదించుకుంటానని ఆ ముచికుందుడు చెప్పిన దానికి సంతసించి వెళ్లాడట. ఈ విషయం నేను పెద్దలు చెప్పగా విన్నాను. ఉర్దేభ్యాహ శృతమ్మయా, ఇది నేను పెద్దలు చెప్పిగా విన్న విషయం. ధర్మజ, నీ తాతతండ్రులు నడిచిన మార్గాన్ని పట్టుకుపో. నీవు రాజర్షుల మార్గాన్ని విడిచిపెట్టి నీదైన బాటలో సాగుతున్నట్లుగా ఉంది నీ వ్యవహారం. మితిమీరిన మెత్తదనంతో పరుల చేత ముత్తించుకుంటున్నావు. నిన్ను ఆ విధంగా ఉండమని నీ తల్లిదండ్రులు చెప్పారా, నీ తాతతండ్రులు చెప్పారా? నేనెప్పుడూ నీకు ఆ విషయం చెప్పలేదు. ఏ విధంగా తయారవుతావని నేను ఊహించలేదు. మేమూహించలేదు సరే. యజ్ఞ దాన తపస్సులు, శౌర్య ప్రజ్ఞ స్రవంతులు, బలోత్సాహ మహిమలు నీలో సదా ఉండాలని, నిండాలని నేను అభిలషించాను. క్షుద్బాధా పీడితులైన ప్రజలు వీరుడైన రాజును పొంది సంతృప్తి చెందిన వారైతే రాజుకు అంతకుమించిన గొప్ప ధర్మమేముంటుందయ్యా? బెచ్చమెత్తుకుని తిరగడం క్షత్రియ ధర్మమేనా? రాజుగా పుట్టి వ్యవసాయం చేస్తావా ధర్మరాజా? ప్రజల కష్టాన్ని పోగొట్టే క్షత్రియుడివి నీవు. బాహుబలంతో జీవించడమే నీ కర్తవ్యం. నీ తండ్రి పాండురాజు కష్టపడి సంపాదించిన రాజ్య సంపద శత్రువుల హస్తగతమైంది. సామ దాన భేద దండోపాయాలలో దేన్నో ఒకదాన్ని నియోగించి వినియోగించి నీ సంపదని నీవు తిరిగి సాధించుకో. మీలాంటి బిడ్డలు ఉండి కూడా పరుల పంచనబడి వారు పడేసే కబళం కొరకు నిరీక్షిస్తూ బ్రతకడం కంటే మించిన దుఃఖం నాకు మరొకటింటుందా ధర్మజ? చివరిగా నేను చెప్పేది ఒకటే, పూర్వీకుల ప్రతిష్టని పాడు చేయకు, పుణ్యాన్ని పోగొట్టుకుని తమ్ముళ్లతో కలిసి పాపాన్ని పొందకు, రాజధర్మాన్ని ఆశ్రయించి యుద్ధం చేయి అని ధర్మరాజుకు సందేశాన్ని వినిపించినటువంటి కుంతి విధులకు ఆమె కుమారుడుకు మధ్య జరిగిన పురాతనమైన ఒక ఉపాఖ్యానముంది, అది కూడా వినిపిస్తాను. ఒకవేళ ఇంతకన్నా ప్రశస్తమైనది ప్రముఖమైనది ఉంటే పర్వాలేదు, అదే చెప్పు అని విధుల వృత్తాంతాన్ని వినిపించింది కుంతి. పూర్వం విఖ్యాతమైన రాజవంశంలో విధుల అనే విదూషిమణి ఉండేది. ఉత్తమ కుల సంజాత అయిన విధుల యశోవంతురాలు, రాజధర్మ పరాయణురాలైన విధుల ధర్మదృష్టి కలిగినది, దూరదృష్టి కలిగినది, శాస్త్రాధ్యయనము పాండిత్యము పుష్కలంగా ఉంది. విధుల కుమారుడు రాజ్యాన్ని సింధురాజుకి యుద్దంలో ఓడిపోయాడు. దీనుడైన సమయంలో ఒకనాడు నిద్రిస్తున్న తన కుమారుణ్ణి లేపి విధుల చెవాట్లు పెట్టింది. ఒరే పిరికి పంద, నా గర్భంలోనే ఇలాంటి పిరికివాడు పుడతాడనుకోలేదు. ఏమాత్రమూ పౌరుషం లేని నీవు క్షత్రియుడివా? నీలాంటి మగ ఆడ కానివాణ్ణి కనినందుకు బ్రతుకంతా నిరాశతో నిస్పృహతో దీనత్వంతో బ్రతుకవలసి వస్తోంది. లేచి ఉద్యమించు, యుద్ధానికి సిద్ధపడు. సిగ్గులేనివాడా, శత్రువులనే తాచుపాముల కోరలు పెరికై ప్రాణాలు పోతాయని భీతి చెందకు. గగనంలో విహరించే డేగలాగా శత్రువుల జాడని కనిపెట్టాలి. సమయోచితంగా పోరి విజయాన్ని సాధించాలే కాని పిడుగుపైన పడ్డట్టు శవంలా పడిండకూడదు. ధీరుడివై బ్రతుకు, దీనుడివై చావకు. ఎంతకాలం ఈ భూమిలో జీవించామని కాదు, ఎలా జీవించామనేదే ముఖ్యం. ముహూర్తం జ్వలితం శ్రేయో నచ ధూమాయితం చిరం. ప్రజ్వలించే కట్టెలాగా క్షణకాలం జీవించినా మేలే, పొగసూరిపోతూ ఎక్కువ కాలం బ్రతకడం దండగా. నీ బ్రతుకెందుకురా? సత్కార్యాలాచరించే అవకాశాన్ని చేదార్చుకున్నావు, నీ కీర్తి జారిపోయింది, రాజ్యం చేదారిపోయింది, సిగ్గు వీడి ఇంకా బ్రతుకుతున్నావా? చూడు, వీరుడైన వాడు నీటిలో మునిగిపోతున్నా పైనుండి కిందికి పడిపోతున్నా శత్రువుని కాలు పట్టి లాగాలే కాని నీరసించిపోకూడదు. ఇంకా చూస్తావేమిటి? బలాన్ని ప్రయోగించు, అభిమానాన్ని కాపాడుకో, మగాడేవిని నిరూపించుకో, నీ వల్ల దిగదారిపోయిన వంశ ప్రతిష్టని నీవే నిలబెట్టుకో. వంశగౌరవాన్ని నాశనం చేసి పేడివాణ్ణి బిడ్డగా కన్నందుకు విచారిస్తున్నాను. ఈ దుస్థితి ఏ క్షత్రియ మాతకు రాకూడదు. పరాజయంతో నిందలు వింటూ తల వంచిన చోటే పురుష ప్రయత్నంతో పోరాడి విజయాన్ని సాధించి వీరుడిలా వెలిగిపోవాలి. సింహంలా పోరాడి కాలం కలిసి రాక మరణించినా అటు వాడిని వీరుడిగా లోకం కీర్తిస్తోందని విధుల తన కుమారుణ్ణి నిందించగానే ఆ విధుల కుమారుడు ఇలా చెప్తున్నాడు, అమ్మా నేను లేనప్పుడు నీకు సుఖమెలా ఉంటుందమ్మా? నన్ను నీవు చూడలేని స్థితిలో ఈ భూమండలం ప్రాప్తిస్తే మాత్రం నీకు ఆనందం ఉంటుందా అమ్మా? నేను లేని నీ జీవితం వ్యర్థం కాదమ్మా అని ప్రశ్నించాడు విధుల కుమారుడు. పుత్ర, ఈ రోజెలా గడుస్తోంది అని ఏ పూటక ఆ పూట దుఃఖించే దీనస్థితి శత్రువుకు ఉండాలి గాని మనకు కాదురా. కీర్తి ప్రతిష్టల జీవితం మన హితులకు సన్నిహితులకు ఉండాలి. ప్రాణుల జీవితం వర్షాకాల మేఘాలపైన ఆధారపడినట్టుగా, దేవతాగణం సురలోకంలో ఇంద్రుడిపైన ఆధారపడ్డట్లుగా నీ మిత్రులు హితులు బ్రాహ్మణులు నిన్ను ఆశ్రయించుకుని బ్రతకాలి. పండ్లు నిండిన వృక్షాన్ని పక్షులు ప్రాణులు ఎలా ఆశ్రయిస్తాయో, ఎవరిని ఆశ్రయించి ప్రాణులు జీవిస్తూ ఉంటాయో వాడి బ్రతుకే సార్థకమవుతుంది. తన బాహుబలంపై ఆధారపడి జీవించేవాడు క్షత్రియుడు. ఈ లోకంలో కీర్తిని పరలోకంలో ఉత్తమగతిని వాడే పొందుతాడు. చూడాయన, ప్రజలకు ఏమేలూ చేయలేదని సింధురాజులు ప్రజలు యావగించుకుంటున్నారు. అతడంటే విముఖంగా ఉన్నారు. ఇది నీకు అనుకూలమైన వాతావరణం. దానికి తోడు సింధురాజు శత్రువులైన చాలామంది రాజులు నీకు సహకరించే ఉత్సాహంతో వరకలేస్తున్నారు. ఇది మరీ కలిసొచ్చిన అవకాశం. ఈ అవకాశాలని నీకు అనుకూలంగా మార్చుకుంటే నీకు ఎదురుండదు. పోరాడు, విజయలక్ష్మి చెయ్యి పట్టుకో, దారిద్ర్యం అనేది చావుకు మరొక పేరుని మర్చిపోకు. గొప్ప వంశంలో పుట్టాను, ఒక గొప్ప సరోవరం నుండి మరి ఒక గొప్ప సరోవరంలోకి చేరినట్టుగా గొప్ప ఇంటికి కోడలనయ్యాను. భర్త నన్ను ఎంతో ఆదరించాడు. సర్వాభరణ భూషితనై నేను శోభిస్తుండగా పూర్వం బంధువులందరూ ఆనందంతో వీక్షించేవారు. నేడు నా దురవస్థ చూడు. బ్రాహ్మణులు, బ్రహ్మజ్ఞులు, పురోహితులు మన వద్ద బ్రతకలేక దూర ప్రాంతాలకు తరలిపోతున్నారు. అది చూచి నువ్వు శాంతిగా ఎలా బ్రతుకుతావునైనా? ఇంటికి వచ్చిన విద్వాంసుడికి లేదు అని పలకవలసి వస్తే ముందుగా నా గుండె పగిలిపోతుంది. గతంలో నేను గాని నా భర్త గాని ఇంటికి వచ్చిన పండితుడికి లేదు అని పలికింది లేదు. కుమారా, ఒకరికి ఆశ్రయం ఇవ్వవలసిన మనం వేరొకరిని ఆశ్రయించుకుని జీవించడం దురదృష్టం. దాతలుగా బ్రతకవలసిన మనం దారిద్ర్యంలో మగ్గిపోతే ప్రజలకు క్షేమం ఎలా ఉంటుందయ్యా? సాగర మధ్యంలో మునిగిపోయే వారిలాగా ఉంది మన పరిస్థితి. మమ్మల్నందరినీ నావలాగా నీవే ఒడ్డుకు చేరవేయాలి. ప్రయత్నమే పురుష లక్షణం, వీర లక్షణం, ఉద్యమ స్ఫూర్తే పౌరుషం. చనిపోయినా నష్టం లేదు, పరుల ముందు తల వంచుకుని జీవించకూడదు. రాజా, వీరుడవై పగవారిని వధించు, నీ ధర్మాన్ని నీవు అనుష్ఠించు అని విదుల ఉపదేశించగానే విదుల కుమారుడు తల్లితో ఇలా చెప్పాడు కృష్ణయ్య. అమ్మా, ఇనుప గుండును కరిగించి దానితో నీ గుండెని చేసినట్లనిపిస్తోంది. ఎంత దారుణంగా దయాహీనంగా మాట్లాడుతున్నావమ్మా. నీలో వీరుల లక్షణాలున్నాయే గాని తల్లి లక్షణాలున్నాయా? క్షత్రియ వ్యవహారాలు ఇంత నిర్దయతో ఉంటాయమ్మా. నీ మాటలు వింటూ ఉంటే నేను నీ కొడుకునేనా, నువ్వు నా తల్లివేనా అనిపిస్తోంది. ఎవరో సంబంధం లేని వాణ్ణి మరి ఒకరిని తల్లి యుద్ధానికి పురికొల్పినట్టుగా నా తల్లివై ఉండి నన్ను యుద్ధానికి పురికొల్పుతున్నావు. ఒక్కగానొక్క బిడ్డని నన్ను పట్టుకుని ఏ విధంగా మాట్లాడుతున్నావమ్మా అన్నాడు విదుల పుత్రుడు. నాయన, అన్ని ఆలోచించే నేను యుద్ధం చేయమంటున్నాను. పరాక్రమ ప్రదర్శనకు, విజయ సాధనకు సమయం అనుకూలంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్న నిన్ను నేను మందలించకుండా ఉంటే జనం ఏమంటారో తెలుసా? దేనికి కొనగాని గాడిద ప్రేమ ఈ మాతృదేవిది అంటారు. కుమారా, క్షత్రియుడి శాంతిని పొందడానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి, శత్రువుని చంపి, లేదా రెండవది, శత్రువు యొక్క చేతిలో చచ్చి. అర్థమైందా? మరొక మార్గం లేదని కూడా అర్థం చేసుకో. ప్రజ్ఞాప్రతాపాలు ఉంటే ప్రభువుకు సంపద వృద్ధి చెందుతోంది. సూర్యుడు తూర్పైన పైపైకి పాకినట్లుగా లక్ష్మీ ఎగబ్రాకి పైకి వస్తోంది. నాయన, వివిధ దృష్టాంతాలని, ఉపాయాలని, ఉత్సాహ ప్రోత్సాహాలు కలిగించే వాటిని, లోకం పోకడని అనేక విధాలుగా నీకు మరీ మరీ వివరించి చెప్పాను. ఇక పౌరుషాన్ని నీవు చూపాలి, నేను చూడాలి అని ముగించింది విదుల. అమ్మా, నా బుద్ధిలో చీకటి మటుమాయమైంది. కర్తవ్యం తెలిసొచ్చింది. మునిగిపోయిన ఈ భూమండలాన్ని ఉద్ధరిస్తాను, లేదా మృత్యుసాగరంలో పడి మునిగిపోతానని సమరానికి శంకారావం పూరించి తల్లి చెప్పినట్టుగానే విజయాన్ని పొందాడు. కృష్ణ, జయ అనే నామము కలిగిన ఈ ఉపాఖ్యానాన్ని నీరసించి నిస్సారమవుతున్న ధర్మరాజుకు వినిపించు. గొప్పదైన ధర్మానికి నమస్కారం. ప్రజల్ని ధర్మమే భరిస్తోంది, ధర్మమే ధరిస్తుంది. కృష్ణ, నా మాటగా అర్జునుడితో ఒక్క విషయం చెప్పు. అర్జునుడు పుట్టినప్పుడు ఆకాశవాణి ఒక శుభ సందేశాన్ని అందించింది. తండ్రి యొక్క రాజ్యభాగము శత్రువుల వశం కాగా దానిని ప్రయత్నంతో మరలా ఈ బాలుడు సాధించి తీరతాడని కూడా పలికింది. అంతేకాదయ్యా, సోదరులతో కలిసి మూడు యజ్ఞాలను నిర్వహిస్తాడని కూడా చెప్పింది. కృష్ణ, ధర్మమనేది ఒకటుంటే ఆ వాక్కు సత్యం కావాలని చెప్పు. ఇకపోతే భీముడి విషయం నేను చెప్పవలసిందేముంది? నీకు సర్వులకి తెలిసిందే, శత్రువుల్ని తుదముట్టిస్తుందే వాడు నిద్రపోడు. కేశవ, ద్రౌపదిని నేను మనసారా పలకరించానని చెప్పు. ఆమె ధర్మ మార్గంలో చరించి నన్ను తృప్తిపరచిందని నా మాటగా చెప్పు. అలాగే నకుల సహదేవుణ్ణి అడిగానని చెప్పు. వారితో మరొక మాట కూడా చెప్పు కృష్ణ, బ్రతకడం ప్రధానం కాదు. పుట్టిన తర్వాత ఏదో ఒకలాగా బ్రతుకు ఏడ్చవచ్చు, కాని పోయిన రాజ్యాన్ని పరాక్రమంతో తిరిగి సాధించుకోవడమే మీ బ్రతుకులకు అర్థమని నేను చెప్పినట్టుగా చెప్పు. జనార్థన, నేను క్షేమంగా ఉన్నానని వారికి చెప్పు. వారి క్షేమ సమాచారాలు అడిగానని చెప్పు. ఇక నువ్వు బయలుదేరి కృష్ణ, నా బిడ్డని కాపాడు అని మాట రాక ఆగిపోయింది కుంతీదేవి. కృష్ణుడు ఆమెకు ప్రదక్షిణ నమస్కారాలు చేసి బయలుదేరాడు. జనమేజయ, కుంతీ గృహం నుండి బయటికి వచ్చిన కృష్ణుడు బయట వేచి ఉన్న ద్రోణ భీష్మాదుల్ని పలకరించి కర్ణుడి భుజం పైన చెయ్యి వేసి అతన్ని రథమెక్కించుకుని సాత్వికితో కలిసి అలా వెడుతున్నాడు. కౌరవులందరూ శ్రీకృష్ణుడి వైభవాన్ని ముచ్చటించుకుంటోండగా శ్రీకృష్ణుడితో కుంతీదేవి పలికిన విషయాల్ని ఇంటి బయట కృష్ణుడి కొరకు నిరీక్షిస్తున్న కురువృద్ధులు కూడా ఆలకించారు. దుర్యోధనుడి యొక్క మొండిపట్టు మూర్ఖత్వం కారణంగా కురువంశానికే నాశనం సమీపిస్తోందని అనుకున్నారు. కుంతి మాటలు విన్న భీష్మద్రోణులు మాట వినని దుర్యోధనుడితో ముచ్చటించారు. దుర్యోధన, కుంతీదేవి కేశవుడితో చెప్పిన విషయాలు నువ్వు వినే ఉంటావు. అర్థవంతంగా ధర్మబద్ధంగా పలికిన ఆమె పలుకులు చాలా భయంకరంగా ఉన్నాయి. పాండుతనయులు ఇక విజృంభించక మానరు. రాజ్యం ఇవ్వకపోతే వినాశం తప్పేలాగా లేదు. ఆనాడు నిండు సభలో వారిని పరాభవించి వారి హృదయాలని దారుణంగా హింసించావు. దానికి వారు తప్పక ప్రతీకారం తీర్చుకుంటారనిపిస్తోంది. దుర్యోధన, విరాట నగరంలో పూర్వం మనందరినీ అర్జునుడు ఒక్కడే ఓడించిన తీరు నువ్వు చూశావు. ఇప్పటికే మించిపోయింది లేదు. మా సముచిత సలహాల్ని పాటించు. నీ సోదరులైన పాండవులతో సంధి చేసుకో. మృత్యుకోరంలో చిక్కి ఉన్న కురసామ్రాజ్యాన్ని రక్షించు నాయన. నా మాట విని నువ్వు ధర్మరాజు దగ్గరికి వెళ్ళు. అభివాదం చెయ్యి. నువ్వలా చెయ్యాలే కాని ధర్మాత్ముడైన యుధిష్ఠిరుడు అమాంతం నిన్ను దగ్గరికి తీసుకుని గుండెలకు హత్తుకుంటాడు. అది చూచి సింహబలుడైన భీమసేనుడు నిన్ను తన కౌగిలిలో ప్రేమతో బంధిస్తాడు. పద్మనయనుడు శస్త్రాస్త్ర ప్రవీణుడైన పార్థుడు నీకు మొక్కుతాడు. అదే బాటలో నకుల సహదేవుడు అన్నవైన నిన్ను తండ్రిలాగా ప్రేమతో గౌరవంతో చుడతారు. ఈ దృశ్యాన్ని చూచి కృష్ణుడు మొదలైన రాజులందరూ ఆనంద బాష్పాల్ని దాచుకోగలరా నాయన? అభిమానాన్ని దూరం చేసుకో. అనురాగాన్ని దగ్గరికి తీసుకో. గ్రహాలు నక్షత్రాలు ప్రతికూలకంగా ఉన్నాయి. మృగాలు పక్షులు భయంకరంగా రోదిస్తున్నాయి. క్షత్రియుల నాశనాన్ని సూచించే దుశ్శకునాలు అనేకం కనిపిస్తున్నాయి. నా మాట విను. ఎవరో కట్టుకుని విడిచిన గుడ్డని నాదే అని చుట్టబెట్టుకున్నట్టుగా, ఎవరో మెడలో ధరించి పడేసిన మాలని అలంకరించుకున్నట్టుగా యుధిష్ఠిరుడి యొక్క సామ్రాజ్య సంపదని చేజిక్కించుకోవాలని అది నాదే అని నీవు అనుకుంటున్నావు. దుర్యోధన, మా విషయం వేరే. మేం పెట్టుకోవలసిందేదో జనులకు పెట్టుకున్నాం. యజ్ఞయాగాదుల్ని చేశాం, శాస్త్రాధ్యయనం చేశాం, బ్రాహ్మణులకు దానాలిచ్చి తృప్తిపరచాం. ఇక మాకు కాలం సమీపిస్తోంది. మేము చెయ్యవలసినవన్నీ కృతకృత్యులపై చేశాం. మా అధ్యాయం ముగిసిపోయింది. అనవసరంగా పాండవులతో విరోధాన్ని తెచ్చుకుని సుఖాన్ని రాజ్యాన్ని స్నేహితుల్ని సంపదని పోగొట్టుకోకు. ఆపదల్లో చిక్కుకోకు. నీ క్షేమాన్ని కాంక్షించే వారం కనుక నీవు తృణీకరిస్తున్నా మేం పదే పదే ఈ విషయాన్ని చెప్తున్నాం. యుద్ధాన్ని త్యజించు, శాంతిని వరించు అని హితవు పలికాడు భీష్ముడును ద్రోణుడు. వారి మాటలు విని కూడా విననట్లుగా ఉండిపోయాడు దుర్యోధనుడు. శ్రీకృష్ణుడు కర్ణుణ్ణి రథంలో కూర్చోబెట్టుకుని బయలుదేరాడు. శ్రీకృష్ణుడి ఆంతర్యాన్ని పసిగట్టడము బ్రహ్మకు కూడా సాధ్యం కాదు. శత్రువుల్ని వధించడంలో కృష్ణుడు అసమాన తేజో సంపన్నుడు. ఏ విధమైన యుక్తుల్ని కర్ణుడిపై ప్రయోగిస్తాడో అనే సంశయంతో సతమతమవుతున్న ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి పిలిచాడు. సంజయ, శ్రీకృష్ణుడు కర్ణుడితో ఏ విషయాలు మాట్లాడాడు? ఆ మాట్లాడిన తీరు మృదువుగా ఉందా, ఘాటుగా ఉందా అని ప్రశ్నించాడు. హస్తినాపురం దాటిన తరువాత శ్రీకృష్ణ పరమాత్మ కర్ణుడితో సాగించిన మంతనాలు, పలికిన మాటలు ప్రియంగానూ ధర్మయుతంగానూ సత్యస్వరూపాలుగానూ హితకరమైనవిగానూ ఉన్నవని, అంతేగాక కొన్ని వాక్యాలు మందలించినట్టుగా మరికొన్ని వాక్యాలు మెత్తగానూ ఉన్నాయని సంజయుడు కర్ణ కేశవుల యొక్క సంవాదాన్ని ధృతరాష్ట్రుడికి నివేదించడానికి పూనుకున్నాడు. మరి ఆ కృష్ణుడు కర్ణుడు ఏం మాట్లాడుకున్నారనేటువంటి విషయాన్ని మనం సాయంత్రం మహాభారత ప్రవచనంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాసుదేవా.